व्यामोहतस्थितराणिपुनायमीहि अस्मद्गुरोर्भगवतोऽस्यैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महभ्यो नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगद्धो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि आनन्दैकरसप्रसारविलसन्नन्दस्मितास्यं कृपापारीणं निजभक्तमानसनवाम्भोजातभानोदयं कालज्ञानविनग्रणिं शिवकरं काळीसमं सद्गुरुं ब्रह्मज्ञानमयं नमामि हनुमं काळीप्रसादाह्वयम्। श्री कैवल्यपदं चेरुकुरुणै चिन्तिञ्चदन् लोकरक्षयितारम्भं भक्तपालनकलासंरम्भं दानवोद्रेकस्तम्भं केळिलोलविनसन्तृब्जालसम्भूतनानाकञ्जातभवाडम्भं महानन्दाङ्गनाडिम्भकं चेतुरानन्दशिवनि पूजिम्पडे పలికెడిది భాగవతమట పలికించెడి విగుండు రామభద్రుండట నే పలికిన వవహర అగునట పలికెద వేరుండుగాధ పలుకగ నేలా శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్రంశదహన లోకేశ్వర దేవతానీత బ్రాహ్మణ గోగణాగ్ని హరణ నిర్వాణ సందాయక నీపుణ్యుక్తిర త్రుంభవే భవరతల్ నిత్యానుకంపానిధి కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః। అతిరహస్యంబైన హరిజన్మ కథనంబు మనుజుడెవరేమి మాపురేపు చాలభక్తితోడ చదివిన సంసార దుఃఖరాశి భాసి తొలగిపో। ఓం శ్రీ గురుభ్యో నమః। ఓం శ్రీమాతే నమః। ప్రియ భగవద్బంధువులారా, సద్గురుదేవుల యొక్క పరమ పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో గురుదేవుడు మనకు అనుగ్రహించిన ఈ చాతుర్మాస వ్రత మహాపుణ్యకాలంలో శ్రీమద్ భాగవతాంతర్గత దశమ స్కందంలో శ్రీకృష్ణ లీలామృతాన్ని గురించి విచారణ చేయడానికి స్వామి మనకి సమయాన్ని అనుగ్రహించాడు। నిన్నటి వరకు కంసుడి యొక్క చెరసాలలో దేవకి ఎలా ఉంది అంటే మనం ఏమనుకుంటున్నామంటే భగవంతుణ్ణి చేరడానికి ప్రదేశాలు ఆటంకమా, లేకపోతే పరిస్థితులు ఆటంకమా అంటే ఇవన్నింటికంటే ప్రధానమైనది ఏమిటి అంటే మనస్సు। భీష్మాచార్యుల వారందరి మహానుభావుడు కురుక్షేత్ర రణరంగంలో ఉండి భగవన్నామం చేశాడు ఆయన, మరి భగవన్నామానికి ప్రదేశం ఆటంకమా? మరి కురుక్షేత్రం అంటే 18వ క్షీణల సైన్యం ఉంది, 18 రోజులు ఘోర యుద్ధం జరిగింది, ఎంతోమంది శవాలు అక్కడ గుట్టలుగా పడి ఉన్నాయి, అటు నుంచి వచ్చేటువంటి దుర్గంధ భూయిష్టమైనటువంటి దుర్వాసన భీష్ముడు ముక్కు పుటాలకు చేరుతోంది, ఎంతోమంది స్త్రీల ఆర్తనాదాన్ని తాను వింటున్నాడు, ఇన్ని ఉన్నా కానీ తను ఏకాగ్రత చెందవలసిన మనస్సు మాత్రం భగవంతుడి మీద పెట్టడం అనేది ప్రధానం। ఒక్కసారి మనం ఆలోచిస్తే భీష్ముడికి ఉన్నటువంటి స్థితి మనకున్నదా? మరి భగవన్నామం చేయడానికి ఏమిటి అడ్డం? భగవంతుడిని చేరడానికి ఏమిటి అడ్డం? అంటే మనం కుంటిసాకులు వెతుక్కుంటున్నాం, భగవంతుడిని చేరడానికి అడ్డం ఏమిటి అనేదానికి వెతుక్కుంటున్నాం, కానీ పరమాత్మ అంటున్నాడు మనస్సు ఉంటే మార్గం ఉండకపోదు అని మన పెద్దలు చెప్పిన మాట। మనస్సు ఉందనుకోండి, ఒక చోటకు వెళ్ళాలంటే ఎన్ని ఆటంకాలు ఎదురైనా అక్కడికి చేరిపోతాం కదా। ఎంత ప్రధానమైనటువంటి ఒక ఫంక్షన్ ఉందనుకోండి, వర్షం పడితే అయిపోదామా, ఉడుకులు వేసుకొని భోజనానికి పోవటం లేదా? మరలా ఎప్పుడు వాళ్ళని అడుగుతారో, మా అబ్బాయి పెళ్లి జరుగుతుంటే మీరు రాలేదేనో, లేదా మా అమ్మాయి ఫంక్షన్ జరుగుతుంటే మీరు రాలేదని గుర్తు పెట్టుకుంటారేమో, ఇప్పుడేమో వీడియోలు కూడా వచ్చినాయి ఏం పాడో, వాళ్ళ పొరపాటుని క్యాసెట్లో పెట్టుకొని చూస్తే మన ముఖం కనపడకపోతే ఏమండి మీకు ఫలానా ఫంక్షన్కి వచ్చాను మీరు ఎందుకు రాలేదని నిలబెట్టి అడుగుతారేమోనని వర్షం వచ్చినా కానీ గొడుగులు వేసుకొని వెళ్ళిపోతాం. మరి భాగవతానికి అలాగే రాగలుగుతున్నామా? ఇది కూడా ప్రశ్నే. ఎందుకంటే ఆటంకాలను అధిగమించడమే సాధన, అవరోధాలను అనుకూలం చేసుకోవడమే సాధన. ఏదైతే గడ్డుకాలం ఉంటుందో గడ్డు పరిస్థితుల్ని కూడా దాటి భగవంతుణ్ణి చేరడానికి చేసేటువంటి ప్రయత్నమే సాధన. అదే సాధన మనకి అనుకూలంగా ఉండే ప్రతివాడు సాధన చేసేస్తారు. అనుకూలాన్ని కూడా మనకి ప్రతికూలాన్ని అనుకూలం చేసుకోవాలి. అదే మన సాధన యొక్క రహస్యం. అందుకని ఇక్కడ కంసుడు చెరసాల్లో ఉన్నంత మాత్రాన దేవకీదేవికి భగవంతుణ్ణి ఆరాధన చేయడానికి ఏమిటి ఆవిడ మనసులో ఉంది అంటే భగవంతుడి యొక్క విషయమే. అంటే సాంసారిక జీవనం చేస్తున్నా భగవంతుడి మీద మనస్సు పెడితే చాలు. అందుకనే భాగవతం అనేటువంటిది శ్రవణ ప్రధానమైనది. విశేషించి మనస్సు ప్రధానంగా శ్రవణం చేస్తే అక్కడ దానికి మహత్తరమైనటువంటి ప్రయోజనం ఉంటుంది. మా రామకృష్ణానంద స్వామి వారు చిన్న కథ చెప్పేవారు. ఒక ఆయన బాగా భాగవతం 7 రోజులు వింటే మోక్షం వస్తుందని విన్నాడు. ఒక ఆయన రాజుగారు తెలుసుకుంటే దెబ్బల కొరవ చెప్పండి. ఒక డబ్బులు కలిగినటువంటి ఆయన 7 రోజులు భాగవత సప్తాహం చేసుకోవాలి అని ఒక సంకల్పం చేసి ఒక పండితుడిని పిలిపించుకున్నాడు. అయ్యా మీరు 7 రోజులు మాకు భాగవతం చెప్పాలి, ఎందుకంటే 7 రోజుల్లో భాగవతం అంటే ముక్తికి పోతారట. పరీక్షిత్ మహారాజు అలా వెళ్ళాడు, మీరు కూడా 7 రోజులు భాగవతం చెప్పండి. అలాగే ఆయన 7 రోజుల్లో ఒక నియమం చెప్పాడు. అయ్యా 7 రోజులు తప్పనిసరిగా ఎవరో ఒకరు శ్రోత ఉండాలి, శ్రోత లేకుండా వక్త ఒక్కడు కూర్చొని భాగవతం చెప్పకూడదు, ఎవరో ఒకరు కంకణం కట్టుకుని 7 రోజులు శ్రద్ధగా వినేవాళ్ళు కూర్చోవాలి. ఎవరు అలా కూర్చోగలుగుతారంటే నేనే కూర్చుంటానండి అన్నాడు ఆయన. సరే కంకణం కడతామండి, కంకణం కట్టిన తర్వాత 7 రోజుల వరకు మీరు ఎన్ని ఏది పనులు వచ్చినా, ఎంత పెద్ద పరీక్ష వచ్చినా మీరు శ్రవణానికి మాత్రం మానకుండా రావాలి, శ్రవణం జరుగుతూ ఉండాలి రోజు ప్రతి సమయం. ఈయన అలాగే నిర్ణయం తీసుకున్నాడు, కంకణం కట్టుకున్నాడు. ఓ రోజున 3 రోజులు గడిచిపోయిన తర్వాత 4వ రోజు పెద్ద అవరోధం వచ్చింది. 4వ రోజు అవరోధం ఏమిటంటే ఆయన ఒక ఏది ఆయనకు ఉంటాయి కదా వ్యాపారాలు వ్యవహారాలు, దానికి వెళ్ళకపోతే బోరుడంత లక్ష నష్టం వచ్చేటువంటి పరిస్థితి ఒకటి ఎదురైంది. దాంతో ఈయన పండితుడి దగ్గరికి వచ్చి, ఏమండి క్షమించండి, 7 రోజులు భాగవతం దగ్గర కూర్చుంటే నేను కంకణం కట్టుకున్నాను, కానీ 3 రోజులు సజావుగానే కూర్చున్నాను, కానీ ఇప్పుడు 4వ రోజు నేను బయటికి వెళ్ళకపోతే కొన్ని లక్షల్లో నష్టం వస్తుందండి, నేను వెళ్ళి తీరాలి, వ్యవహారం చాలా పెద్దది, అందువల్ల ఇప్పటికి భాగవతానికి స్వస్తి చెప్పండి, 3 రోజులకి సప్తాహాన్ని త్రయాహికం చేయండి, 7 రోజులు 3 రోజులు ఇచ్చి మంగళహారతి ఇచ్చేసి మళ్ళీ నాకు 7 రోజులు ఎప్పుడు కుదిరితే అప్పుడు మళ్ళీ తమరు కబురు పెడతాను, అప్పుడు వచ్చి భాగవతం పూర్తి చేతులుగా. ఆయన అన్నాడు, అబ్బాయి నీ అంత త్వరగా నేను విడిచిపెట్టలేను భాగవతాన్ని, నువ్వు సప్తాహాన్ని త్రయాహికం చేసి 3 రోజులు హారతి అంటున్నావు, నేను ఆ పని చేయలేను, 7 రోజులు కూర్చున్నాను, మరి ఏం చేద్దాం గురువుగారు అన్నాడు. అబ్బాయి మీ అబ్బాయి ఉన్నాడు కదా తీసుకొచ్చి కూర్చోబెట్టండి అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ఏమండి మా అబ్బాయి నేను కూర్చోబెట్టలేను, ఏం మీ అబ్బాయికైనా జబ్బు అన్నాడు. అది కాదండి, మా అబ్బాయి కనుక భాగవతం ఉంటే శుకుళ్ళలాగా వెళ్ళిపోతాడేమో, వ్యాసుడి కుమారుడు అలాగే వెళ్ళిపోయాడు కదా, మా అబ్బాయి కూడా భాగవతం వెళ్ళిపోతే మా వ్యాపారాలు ఏమిటి, మా వ్యవహారాలు ఏమిటి, మా డబ్బు ఏమిటి, మా ఆస్తులు ఏమిటి, ఇవన్నీ ఎలాగంటే జరిగేది. వెంటనే ఆయన అన్నాడు, 3 రోజులు విన్నా నీకేమన్నా ఎక్కి ఎక్కి చచ్చింది కనుక మీ వాడికి ఎక్కడానికి, 3 రోజులు విన్నావు, 3 రోజులు వచ్చేటప్పటికి 4వ రోజు కూర్చోవడానికి బయట ఏదో లాభం వస్తుందని పరిగెడుతున్నావు, నీకేమైనా ఎక్కిచ్చేస్తే మీ వాడికి ఎక్కుతుంది, ఏం పర్వాలేదు తీసుకొచ్చి కూర్చోబెట్టన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే భాగవతాన్ని వినడం అనేటువంటిది ఒక మహద్భాగ్యం. ఎలా వినాలో కూడా మనకు భాగవతమే చెప్పింది. శ్రద్ధ అనేది చాలా గొప్పది, విశ్వాసం అనేది ఇంకా గొప్పది. భగవంతుడు మనకు ఎలా లభిస్తాడో సప్తజ్ఞాన భూమికల ద్వారా విచారణ చేసింది భాగవతం. అందుకే రామకృష్ణానంద స్వామి వారు 7 రోజులు భాగవతాన్ని చక్కగా సప్తజ్ఞాన భూమికలుగా విచారణ చేయించేవాడు. శుభేచ్ఛ, విచారణ, తనుమానస, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురియం, ఇవి 7 సప్తజ్ఞాన భూమికలు. ఇవి యోగ వాసిష్టంలో రామచంద్రమూర్తుల వారికి వశిష్ఠుడు చెప్పినటువంటి సప్తజ్ఞాన భూమికలు. వీటి ద్వారా భాగవతాన్ని చెప్పేవారు మహానుభావుడు రామకృష్ణానంద స్వామి వారు. కాబట్టి అటువంటి భాగవతం మనకేం ఉపదేశం చేస్తోంది, నీకు పరిస్థితులు అనుకూలిస్తే బట్టి ఎవరైనా చేస్తారు, పరిస్థితులు ప్రతికూలించినప్పుడు కూడా భక్తిలో నిలబడగలిగితే అది నిజమైనటువంటి భాగవత శ్రవణం. అంతేకాని అనుకూలకంగా ఉన్నప్పుడు దండం పెడతాను, ప్రతికూలకంగా ఉన్నప్పుడు పరిస్థితులకు బయట ప్రపంచం మీదకు పోతానంటే అది భాగవత శ్రవణానికి నిజమైనటువంటి అర్హత కాదు. ఇక్కడ మనకి నిజంగా దేవకీ వసుదేవులు పడినటువంటి శ్రమ, వాడు పడినటువంటి కష్టం, భగవంతుడే వాళ్ళ గర్భాన ఉదయించేటువంటి అవకాశం పొందినా వారు ఎటువంటి ఆ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు కంసుడి ద్వారా. ఇది మనకు సాధనలో ఒక పాఠం. భాగవతంలో ప్రతి వారి చరిత్ర ఒక పాఠమే. ఎక్కడ ఎందుకంటే మాయ ఏ రూపంలో వచ్చి పడుతుందో మనకు తెలియదు కనుక, ఆ మాయ రూపంలో వచ్చినప్పుడు మాధవుడి చరణాన్ని అంటిపెట్టుకొని ఉండడం అనేది వంటిది ఎంత దృఢంగా మనం విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఉండాలనేది భాగవతంలో ప్రతి కథలో మనకు కనబడుతుందన్నమాట. అందుకని దేవకీదేవి కూడా ఎలా ఉందో నేను రోజులు చెప్పాడు, జ్ఞాన కలులిలోని శారదీయులు పోలి, ఘటములోని దీపకళిక పోలి, ప్రాతయింద నాకబడి ఉండే దేవకి కాంత విశ్వగర్భ గర్భయచు. ఇలా ఉంది దేవకీదేవి. ఇంతకింతకు పెరుగుతున్నటువంటి ఆ ముఖకాంతిని రోజూ చూసి వెళ్ళేవాడు కంసు. ఎందుకంటేనండి, భగవత్ దర్శనమైనా మనకు ఆయాచితంగా లభిస్తుందేమో కానీ భాగవత దర్శనం లభించదు. భాగవత దర్శనం చాలా కష్టం. ఏమంటే మీకు మాటిమాటికి రామకృష్ణానందగిరి స్వామి వారిని ఒక ఆయన చెప్తున్నారు, ఆయనను లక్ష్మణైతేంద్రుల వారు తెలుసా, లక్ష్మణైతేంద్రుల వారు పెదముద్దేవి శ్రీకృష్ణాశ్రమము లక్ష్మణైతేంద్రుల వారు, వీరిద్దరు ఒకసారి కారంచేడు వచ్చారే, కారంచేడు వశిష్ఠ హరే రామ జపయజ్ఞ ఆశ్రమంలో సత్సంగాలు జరుగుతుంటే స్వామి అక్కడ ఇద్దరు వచ్చారు, రామకృష్ణానంద స్వామి వారు లక్ష్మణైతేంద్రుల వారు. వీరిద్దరూ అంతా ప్రసంగం అయిపోయిన తర్వాత, ప్రవచనాలు అయిపోయిన తర్వాత రామకృష్ణానందగిరి స్వామి వారేమో తీర్థమిస్తున్నారు, లక్ష్మణయ్యతీంద్ర వారు ప్రసాదం పెడుతున్నారు. ఈయనేమో తీర్థమిస్తున్నాడు, ఆయన ప్రసాదం పెడుతున్నాడు. సరే వరుసను అందరూ ముందు తీర్థం తీసుకొని కదా తర్వాత ప్రసాదానికి పెడతారు. అలాగే ముందు రామకృష్ణానందగిరి స్వామి వారి దగ్గరికి వచ్చి తీర్థం తీసుకుంటున్నారు, లక్ష్మణయ్యతీంద్ర వారి దగ్గరికి వచ్చి ప్రసాదం తీసుకుంటున్నారు. అందరూ పూర్తయిన తర్వాత ఇప్పుడు రామకృష్ణానంద స్వామి వారు తీర్థం తీసుకుంటున్నారు. పక్కనే ఉన్న లక్ష్మణైతేంద్రుల వారు ఒక చిన్న సంశయం. మహాత్ములకు సంశయాలు ఉండవండి, కానీ మనదంతా సంశయాల బ్రతుకు గనక మనకు ఏ సందేహం వస్తుందో అది మహాత్ములే అడిగి మనకు నివృత్తి చేస్తారు. అంతేగాని మహాత్ములకు సందేహం వచ్చిందా అని మనం అనుకోకూడదు. మహాత్ములకు వచ్చే సందేహం మనకు సమాధానం కోసమే, అంతేగాని వాళ్ళు సందేహం ఉండదు మహాత్ములకి. అందుకని వారు ఒక మాట అడిగారు, ఏమండి నన్ను క్షమించండి నేను ఒక మాట అడుగుతున్నాను అని అడిగారు లక్ష్మణైతేంద్రుల వారు. ఏమిటే అన్నారు రామకృష్ణానంద స్వామి వారు. ఏం లేదు స్వామి, తీర్థం ఎప్పుడైనా ఇచ్చేవాడు ముందు తీసుకుని తరువాత కదా ఇస్తారు. తీర్థం ఇచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే ముందు వారు తీసుకోవాలి, తీసుకున్న తర్వాత భక్తులకు ఇవ్వాలి. మీరేంటండి అందరూ పూర్తయిన తర్వాత మీరు తీసుకున్నారు అని అడిగారు స్వామి. అనేటప్పటికీ దానికి రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, అయ్యా ముందు నేను తీర్థం తీసుకుంటే అది భగవంతుడి తీర్థం అయ్యేది, ఇంతమంది భక్తులు తీసుకున్న తర్వాత ఇది భాగవత తీర్థమైంది. భగవంతుడి తీర్థమైనా దొరుకుతుందేమో కానీ భాగవత తీర్థం దొరకదు. భాగవత తీర్థం ఎంత పుణ్యం చేస్తే దొరుకుతుంది. ఎప్పుడు మనం భగవంతుడి ఇంట్లో ఒక విగ్రహం పెట్టుకొని దానికి శ్రీ సూక్తమో పురుష సూక్తమో ఏమీ రాని వాడు ఓం నమ శివాయ అంటూనో నమో నారాయణాయ అంటూనో అభిషేకం చేసుకున్నా అది కాస్త లోపలికి ప్రార్థన చేస్తే అది భగవత్ తీర్థమే. కానీ ఇంతమంది భాగవతులు వాళ్ళందరూ తీసుకున్న తర్వాత తీర్థం తీసుకోవడం అంటే అది ఎన్ని జన్మల పుణ్యమైతే భాగవత తీర్థం లభిస్తోంది, నేను తీసుకున్నది భాగవత తీర్థం అన్నాడండి ఆయన. అంటే మహాత్ములు చూడండి భాగవతానికి ఎంత విలువ ఇచ్చారు. మనకు భాగవతం యొక్క మహత్యం తెలియడం లేదు. భాగవతం యొక్క గొప్పదనం తెలిస్తే అసలు విడిచిపెట్టం. లోకంలో అన్ని లాభాల కంటే పరమోత్కృష్టమైన లాభం ఏమిటంటే భాగవత కథాశ్రవణం. దాన్ని విడవడము అంటే మనం మసగొని రేగి పండ్లకు మౌక్తికములను వెలబోయినట్లు అని దాశరథి శతకంలో చెప్తారు. వాడెవడో ఏది బుట్టెడి రేగుబళ్ళు ఇస్తానట అన్నాడట, ఏది ఒక వజ్రం ఇస్తే బుట్టెడి రేగుబళ్ళు ఇస్తానన్నాడట. నా పోటివాడు అనుకున్నాడట, వాడెవడో పిచ్చాడు, ఒక వజ్రం ఎంత బుట్టెడి రేగుబళ్ళు ఎంత, బుట్ట చాలా ఎక్కువ కదా పరిణామంలో చూస్తే బుట్ట చాలా ఎక్కువ, వజ్రం ఎంత ఉంటుందండి, అది ఒక చేతికి పెట్టుకునేటువంటి ఉంగరంలో ఇమిడిపోతుంది. వీడెవడో బుట్ట వస్తువులు ఇస్తున్నట్టున్నాడు చిన్నదానికి, వీడెంత పిచ్చాడని ఈ వజ్రం వాడికి ఇచ్చేసి బుట్టెడు రేగుపడి తెచ్చుకున్నాడట. వాడు ఎలాంటి వాడో భాగవతాన్ని విడిచేసి ఇతరమైనటువంటి గ్రంథాల వెంట పడేవాడు కూడా అలాంటి వాడు. అందుకని భాగవతము నిగమకల్ప తరోర్గడిత ఫలమని భాగవతానికి పేరు.
కాబట్టి అటువంటి భాగవతంలో చెప్తున్నాడు ఆయన, ఈవిడ రోజు భాగవత దర్శనం చేస్తున్నాడండి కంసుడు. భగవంతుడికి ఒక లక్షణం ఉందండి, నువ్వు కోపంతో చూడు, ప్రేమతో చూడు, లేదా భగవంతుడు ఎందుకు అనేటువంటి మాటని ఉపయోగించడానికి ఒక మాటని తూలి మాట్లాడినా అది భగవంతుడి యొక్క పేరైతే చాలును. సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేడనమేవవా వైకుంఠనామ గ్రహణం అశేషాగహనం విభు అని అజే అజామిలోపాఖ్యానంలో చెప్తారు. నువ్వు ఏ విధంగానైనా భగవంతుడి నామాన్ని పలుకు, భగవద్ దర్శనం చేయి. భాగవత దర్శనం పుణ్యం ఊరికే పోదండి. భాగవత దర్శన పుణ్యం ఎంత గొప్పదో మహాత్ములు చెప్పారు. ఇలాగే ప్రవచనం జరుగుతుంటే ఒక వ్యక్తి లేచి అడిగాడు, ఏమండి ధృతరాష్ట్రుడు పరమ దుర్మార్గుడు కదా, దుర్యోధనుడు అంత దుర్మార్గుడు కావడానికి తండ్రి కూడా కారణం కదా, అటువంటి ఆయనకి విశ్వరూపంలో నారాయణమూర్తి ఎందుకు విశ్వరూపాన్ని చూపించాడన్నాడు. విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడికి ఎందుకు చూపించాలి పరమాత్మ అంటే, అప్పుడు వారు చెప్పిన సమాధానం, ధృతరాష్ట్రుడు ఇష్టమున్నా లేకపోయినా సజ్జన సాంగత్యం చేశాడు, వాడు విదురుడితో సహవాసం చేశాడు, విదురుడు సాంగత్యం చేశాడు, అలాగే సనత్సు జాతుడనే మహానుభావుడితో సాంగత్యం చేశాడు, భీష్మాచార్యుల వారితో సాంగత్యం చేశాడు, అలాగే ద్రోణాచార్యుల వారితో సాంగత్యం చేశాడు. అంటే ఇక్కడ అతడికి ఇష్టమున్నా లేకపోయినా ఇంతమంది భాగవతుని దర్శనం చేసిన పుణ్యం, వారితో మాట్లాడినటువంటి సంభాషణ పుణ్యం, ఈ పుణ్యమంతా రాశీభూతమై పరమాత్మ దర్శనమయ్యేంత అయింది కనుక మనం విడిచిపెట్టకూడనిది ఏమిటి అంటే సాధు సాంగత్యం, సజ్జన సాంగత్యాన్ని విడిచిపెట్టకూడదు. అందుకని చత్వారే ద్వారపాలకాః మోక్షద్వారే ద్వారపాలకాః చత్వార పరికీర్తితః శమో విచార సంతుష్టః చతుర్ద సాధు సంగమః అని యోగ వాసిష్టంలో రామచంద్రమూర్తితో వశిష్ఠుల వారు చెప్తారు. మోక్షాన్ని చేరాలనుకునే వారికి నాలుగు ద్వారాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ బృందావనం రావడానికి వెనక ఇటు 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 నాలుగు ద్వారాలు ఎలా ఉన్నాయో మోక్షం అనేటువంటి భవనం చేరాలంటే నాలుగు ద్వారాలు. మొట్టమొదటిది ఏమిటి? శమము. శమము అంటే అర్థమేమిటి? అంతరేంద్రియ నిగ్రహం. ముందు అంతరేంద్రియాలు నిగ్రహించుకోవాలి. కర్మేంద్రియాణి సంయమ్య యాస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్య ఉచ్యతే. భగవద్గీతలో చెప్పాడు, కర్మేమో దైవానికి చేస్తున్నాడు, మనస్సేమో ప్రకృతి మీద పడవేసుకుంటున్నాడు. ఎవడు కర్మల్ని మాత్రమే దైవానికి చేస్తూ మనస్సుని బయట పారవేసుకుంటాడో వాడు మిథ్యాచార సంపన్నుడు సుమా. భగవద్గీతలో స్పష్టంగా చెప్పాడు, పైకి పూజ చేస్తూ లోన విషయాలు ఎవరు స్మరిస్తూ ఉంటారో వీడందరూ కూడా మిథ్యాచారుడే. కానీ లోకమేముంటుంది, మహాభక్తుడండి, బొట్టు పెట్టని బయటికి రాడండి, దేవుడికి దండం పెట్టని బయటికి రాడండి అనుకుంటారు. కానీ ఇతడు లోపల ఏం చేస్తున్నాడు అంటే కర్మని బయటికి ఇంద్రియాల ద్వారా చేస్తున్నాడు, మనస్సుతో విషయాలని స్మరిస్తున్నాడు, వాడు మిథ్యాచార సంపన్నుడు, వాడు భక్తుడు కాదు. లోకం భక్తుడు అనొచ్చేమో కానీ లోకేశ్వరుడు మాత్రం భక్తుడు అనడు వాడు. అలాగే ఇక్కడ కూడా ఒక చక్కనైనటువంటి ఉపమానం చెప్పారు స్వామివారు. నువ్వు ఏ విధమైనటువంటి సంపర్కం కలిగి ఉన్నా ముందు భాగవత సమాగమం అనేటువంటిది చాలా గొప్పది. మొట్టమొదటిది ఏమిటి? శమము. విచారణ రెండవది విచారణ. విచారణ అంటే అర్థమేమిటి అంటే నిరంతరం ఎంక్వైరీ. ఇప్పుడు చూడండి, ఒక చోట దొంగతనం జరగగానే వెంటనే అక్కడ ఏం చేస్తారు? ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు. ఒక వస్తువు పోయిందండి, సీసీ కెమెరాలో ఏం చూస్తారు? ఎవరు వచ్చారు, ఎవరు వెళ్ళారు. అలాగే మనలో ఉండే జ్ఞానం అనేటువంటి ఒక రత్నం వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం కూడా ఎంక్వైరీ మొదలెట్టాలి, ఎవరు లోపలికి వస్తున్నారు, ఎవరు బయటికి వెళ్తున్నారు, మన లోపలికి ఎవరెవరు ప్రవేశిస్తున్నారు, ఇవన్నీ కూడా విచారణ చేయాలి. ఇది రెండవది విచారణ. మూడవది సంతుష్ట, దొరికిన దాంతో సంతృప్తి పొందాలి మానవుడనేవాడు. నాలుగవది సాధు సంగమ. ఈ నాలుగవది కనుక ఒక్కటి ఉంటే మిగిలిన మూడు వచ్చేస్తాయి. సాధు సమాగమంలోనే అంతరేంద్రియ నిగ్రహం ఉంది. సాధువులు మహాత్ములు చెప్తారు, నీ ఇంద్రియాలు నిన్ను ఎలా ఆడిస్తున్నాయో, భగవంతుణ్ణి గుర్తించకపోవడానికి కారణమేమిటో సత్సంగంలో మహాత్ములు తెలియజేస్తారు. కాబట్టి అంతరేంద్రియాల యొక్క అలజడి తెలిసేది సత్సంగం ద్వారానే, అంతరేంద్రియం మనల్ని ఎలా ఇబ్బంది పెడుతుందో తెలిసేది మహాత్ముల యొక్క సాంగత్యం వలననే. కాబట్టి ఈ మూడు లాభాలు ఉన్నాయండి చివరిది పట్టుకుంటే. మీరు సాధు సంగత్యం చేస్తే శమమేమిటో తెలుస్తుంది. రెండవది విచారణ. కామక్రోధచ్చలోపచ్చ దేహే తిష్టంతి తస్కరాహ జ్ఞానరత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఈ రెండవది కూడా తెలుస్తుంది. మూడవది సంతుష్టి, దొరికిన దానితో తృప్తిగా ఎలా ఉండాలో మహాత్ములు తెలియజేస్తారు. ఈ మూడు మనం పోగొట్టుకున్నా, ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోగొట్టుకున్నా, చివరిది మాత్రం విడిచిపెట్టకుండా ఉంటే మిగిలిన మూడు మనల్ని చేరతాయి. కాబట్టి విడవకూడదనేమిటి? సాధు సాంగత్యం. ఎస్య దర్శన మాత్రేనా నాస్తికోపి ఆస్తికో భవేత్ అని సద్గురు అవధూతేంద్ర సరస్వతీ స్వాముల వారి గురించి చెప్పేవారు మహాత్ములు. అంటే ఒక సాధు పుంగవుణ్ణి చూడగానే ఆలోచన మారిపోతుందట. ఏదో చేయాలని వచ్చిన వాడు కూడా ఆ మహాత్ముల దర్శనం కాగానే వాళ్ళలో ఒక మార్పు సంభవిస్తోంది. ఇది దేని చేత? దర్శన మాత్రేనా, ఎస్య దర్శన మాత్రేనా, కేవలం చూడడం చేత మాత్రమే వాళ్ళలో ఒక మార్పు కలుగుతుంది. మనకి బాబూజీ మహారాజు వారి దివ్య చరిత్రలో కూడా మనకి నాచు వెంకట్రావు గారని ఒక ప్లేడర్ గారు వారే కదా, వారు మన దేవి వెంకటరత్నం గారు, నాచు వెంకటరత్నం గారు. వారు మనకి దేవి నవరాత్ర మహోత్సవాలు జరుగుతున్నప్పుడు గుండుగొల్ల గ్రామానికి వచ్చి బాబూజీ వారి గురించి వేరుగా అనుకున్నారు వారు. ఇది ఆయన దృష్టిలో అది దోషం కాదండి, భగవంతుడి దగ్గరకు చేరడానికి ఒక్కొక్క కారణం ఉంటుంది. అందరూ ప్రేమతోనే వెళ్ళరు, కొంతమంది పరీక్షించాలని వెళతారు, కొంతమంది ఏమో ఆ పరీక్షకి నెగ్గి నిలబడగలిగి ఉండేవారు, ఆయన ఆశ్రయం పొందేవారు, ఏ చివరికో ఎవరికో ఆ అదృష్టం లభించిన వాళ్ళు ఉండగలుగుతారు. అంటే పరమాత్మ దగ్గర కూడా ఇటువంటి లీలలు జరుగుతున్నాయి. అక్కడ వెళ్ళేటప్పటికీ స్వామివారు అక్కడ చక్కగా దేవి అమ్మవారి పూజ జరిగిన తర్వాత ఆయన తీర్థ ప్రసాదాలన్నీ తీసుకున్న తర్వాత ఈయన తర్వాత తన పనిని మర్చిపోయి అక్కడే ఉండిపోయాడు. తన ప్లీడరు, ఆయన పెద్ద ప్లీడరు, ఆయన కోసం ఎంతోమంది కేసులు వాదించడం కోసం ఆయనకి ఏది ఆయనతో సమాగమం, మా తరపున వాదించండి అని పెట్టుకుంటూ ఉంటారు కదా న్యాయవాదుల్ని, ఈయన కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. ఇక చివరికి కొంతమంది అక్కడికి వెళ్ళి ఏమండి మీరు రారేమీ మీకోసం నేను చూస్తున్నామంటే అదిగో ఆయన నా మనస్సు దొంగిలించేశాడు, నా మనస్సు నాకు ఇమ్మనండి నేను వచ్చేస్తానన్నాడు. బాబూజీ మహారాజు వారి గురించి చెప్పారు ఆయన. ఇప్పుడు బాబూజీ మహారాజు వారు ఏం బోధ చేశారు ఆయనకి? ఏమి ఆయనతో ఏం మాట్లాడలేదు స్వామివారు. మరి ఎలా కలిగింది ఆయనలో మార్పు? ఎస్సే దర్శన మాత్రేనా, కేవలం దర్శన మాత్రం చేత. అంటే అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదండి. మనం అనుకున్నట్టుగా భక్తులందరికీ ఒకే రకమైన ట్రీట్మెంటు, ఒకే రకమైన విధానం ఉండదు. అది వారికి మాత్రమే తెలిసినటువంటి రహస్యం. అందుకే కామోత్కంఠ గోపికల్ వైమనంతంసుండు వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్యపతులు సంబంధులై విష్ణులు ప్రేమను మీరను భక్తిని మేము ఇదే చక్రిన్ కంటి ఎట్లైన ఉద్ధామధ్యాన గరిష్ఠుడైన హరించందవచ్చు ధాత్రీశ్వర అని భాగవతంలో ఓ చిన్న ఒక పెద్ద పద్యం చెప్పేశాడు నారదులు. అందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండదు భాగవతంలో. కామోత్కంఠ గోపికల్ ఏదో చిన్న కోరిక భగవంతుని పొందాలనేటువంటి ఆలోచనతో సర్వ కార్యాలు ఆయన ఎందే సమర్పణ భావంతో చేరి చివరికి ఆయనలో ఐక్యమైపోయిన వాడు గోపికలు. ఒక కోరికతో చేరారు. భయమునని కంసుండు ఎప్పుడు అవతరిస్తాడో, వచ్చేవాడు ఎనిమిదో వాడేమో, ఈ గర్భంలోనే ఉన్నాడేమో, గాలి కదిలితే నారాయణుడు వచ్చాడేమో, సూర్యుడు వస్తేనే వెలుగులో నారాయణుడు ఉన్నాడేమో, ప్రతిదానిలో నారాయణుని భూతి చెందుతూ ఆ నారాయణుడే అనుకుంటూ ఉన్నాడు కంసుడు. వాడు భయం చేత తరించిపోయాడు భయమునని కంసుడు. వైరక్రియా సామాగ్రి శిశుపాల ముఖ్య రూపతులు, ఒక కోపం అనేది పెట్టుకొని వైరం పెట్టుకొని శిశుపాలుడు జరాసంధుడు మొదలైనటువంటి వాళ్ళు అలా తరించారు భగవంతుడు ఎందు వైరంతో. కాబట్టి అందరికీ ఒకే రకమైనటువంటి విధానం ఉండదు. అలాగే ఇక్కడ కూడా రోజు వచ్చి దేవతని చూసేవాడు ఎవరు? కంసుడు. కన్నులకు చూడ బరువైనున్నది ఎలనాగ గర్భముళ్ళము గలగన్ ముందెన్నడు ఇట్లుండదు వెన్నడు పొరబోలు గర్భ వివరములోనన్. ఈమె గర్భం చూస్తుంటే నా గుండె చాలా బరువెక్కిపోతుంది, మనస్సు కలవరపడిపోతుంది కదా. ఇంతకుముందు ఏడు గర్భాలు చూశాను, ఏ గర్భాన్ని చూసినా ఇటువంటి అనుభూతి కలగలేదు. ఈ గర్భంలో నారాయణుడు ఉన్నాడేమో, నా మృత్యువు ఇతడేనేమో అని అనుమానం కలిగింది కంసుడికి. అయితే వాడు వాడిలో ఒక ఆలోచన బయలుదేరింది, ఏమి తలచువాడ ఇక ఏది కార్యము, నాడు నాటికి కామిని చూలు పెంపెసగన్ గర్భిణి చెల్లెలు నాడు పేద నేనేమని చంపువాడా, తగనేలని చంపి తినేని శ్రీయుమద్ధామయశంబు ఆయువు ధర్మము చెడిపోవకుండునే. ఇప్పుడు వాడిలో వాడు ఆలోచిస్తున్నాడు కంసుడు, ఇదేమిటయ్యా రోజు రోజుకి గర్భంలో ఇంత తేజస్సు పెరుగుతోంది, నాకు భయం కలుగుతోంది, ఇప్పుడు ఏం చేయాలి, పోని చంపేద్దామా అంటే లోకమంతా ఏముంటుంది, వీరుడు శూరుడని మీసాలు మెలేసిన వాడు తండ్రిని చెరసాల్లో పెట్టినవాడు, ఇంతమంది రాక్షసుల కూటమిని చేర్చుకున్నవాడు, నేను బలవంతుణ్ణని విర్రవీగేవాడు, ఒక గర్భవతిని చంపడం అనేటువంటిది ఎంత హేయమైన చర్య. రేపు రొద్దున నా గురించి ప్రపంచం ఏమనుకుంటుంది అని ఒక ఆలోచన చేశాడు. ఎందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు చంపేస్తే నా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది, నా ఆయువు వెళ్ళిపోతుంది, నా కీర్తి వెళ్ళిపోతుంది, నా ధర్మం వెళ్ళిపోతుంది, ఇవన్నీ నాశనం అయిపోతాయా పోవా అని ఆలోచించాడు. ఇక వావి వరుసలో చూడని క్రూరుడు బ్రతికినా చచ్చిన వాడే అంటారు కదా లోకులు, అలాంటి వాడు నరకానికి పోతాడు. కాబట్టి ఈవిడ ఎక్కడికి పోతుంది, నాలుగుసార్లోనే కదా ఉంది, పైగా ఇంత కాపలాన్ని పట్టుదిట్టం చేశాను, ఇంకా అతడెక్కడికి పోతాడు, పుట్టేవాడు నాకు వైరే కావచ్చుగాక, నా మృత్యువే కావచ్చుగాక, ఈ చెరసాల దాటి వెళ్ళినప్పుడు కదా వాడి వైభవం. ఇప్పుడు ఈవిడ నాకు బందీగా ఉన్నటువంటి ఆవిడ వీళ్ళందరినీ దాటుకుని ఎలా పెడతాడు అతడు, కాబట్టి ఏం పర్వాలేదు, ధైర్యం తెచ్చుకోవాలని తనకు తానే ధైర్యాన్ని చెప్పుకొని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయినటువంటి వాడికి పరమాత్మ చూడండి, అన్ని ఇంద్రియాలు పరమాత్మ వశమైపోయాయి. మానవుణ్ణి నాశనం చేసేవి ఐదే రండి, ఎలిమెంట్స్ ఎప్పుడు ఐదే. ఈ ఐదే మనకు రకరకాలుగా ఇంత బాధకి, ఇంత దుఃఖానికి, ఇంత బంధానికి, వీటన్నింటికీ కారణం అహంకార మమకారాలకు కూడా కారణం ఏమిటంటే ఏదే. ఏమిటి ఐదు? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. ప్రతి మానవుని బంధనానికి ఇదే కారణం. మనం బంధనానికి కారణం ఏమిటి అని విచారణ చేస్తే ఈ ఐదే తెలుస్తాయి. శబ్దం అండి, శబ్దం. ఈ రోజుల్లో మనకి బాగా ఉద్యోగం చేసి పిచ్చి నచ్చే రోజు రాగానే కొడుకు ప్రేమగా వచ్చి ఏం నాన్న తిన్నావా ఉన్నావా అని అడుగుతాడు. ఈ మాటల్లోనే వాడు పిచ్చిన డబ్బులు కాజేసిన తర్వాత మళ్ళీ యథాప్రకారం మామూలే. ఇక్కడ దేనికి వెళ్ళిపోతాడు వీడు? శబ్దానికి. అయిపోయింది వీడి బ్రతుకు. అంటే ముద్దు ముద్దుగా మాట్లాడేటువంటి మాటలకు లోబడి. అందుకని రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, ఒక ఆయన లేచి అడిగాడండి భాగవతం జరుగుతుంటే, స్వామి జడభరతుడు లేడి దగ్గర ఆయన మంచే కదా చేశాడు, ప్రవాహంలో కొట్టుకుపోయే లేడిని బయటికి తీసుకురావడం మంచిదే కదా, మరి ఆ మంచిదైనటువంటి దానికి అతనికి లేడి జన్మ ఎందుకు వచ్చింది అని అడిగాడు. దానికి రామకృష్ణానంద స్వామి వారు అంటే అద్భుతమండి మహాత్ములు. మన దౌర్భాగ్యం ఏమిటంటే మహాత్ములు చెప్పినవి చదవకపోవడం. మన సందేహాలన్నింటికీ కారణం, ఏకైక కారణం ఏంటంటే మహాత్ములు ఏం చెప్పారా అని విచారణ చేయకపోవడమే మన అజ్ఞానానికి కారణం. ఎందుకంటే మనకు వచ్చే సంశయాలన్నీ మహాత్ములు చెప్పేశారు, కొత్తగా సంశయం రావడానికి ఏం లేదు మనకి. మనకి ఏ సంశయాలు ఉన్నాయో అవన్నీ ఇంతకు ముందర మహాత్ములకు చాలామందికి వచ్చాయి. వచ్చిన వాడు ఊరికే ఉండలేదు, వాళ్ళ గురువుని చేరి అడిగారు, ఏమండి దీనికి సమాధానం ఏమిటి, అక్కడ గురువులు సమాధానం చెప్పారు. మనం ఇంకా అజ్ఞానంలో ఉండడానికి కారణం ఏంటంటే ఆ సమాధానం దాకా మనం వెళ్ళకపోవడం దానికి కారణం. అంతేగాని సమాధానాలు లేక కాదు, ఉన్నాయి సమాధానం. దానికి రామకృష్ణానంద స్వామి వారు చెప్పారు, అబ్బాయి కుక్కని పెంచడం మంచిదే కానీ కుక్కలాగా మొరగడం మాత్రం తప్పు అన్నాడు. ఆయన తేలిక చెప్పేశాడు, కుక్కని పెంచడం మంచిదే కానీ కుక్కలాగా మొరగకూడదు. ఇక్కడ భరతుడు లేడిని తెచ్చాడు, లేడిని తీసుకొచ్చి దాన్ని ముట్టును పడేస్తే సరిపోయేది, కానీ ఈయన లేడి భావన పొందేశాడు. లేడిని బయటపడేయడం తప్పు కాదు, ఆ లేడే లేననుకోవడం తప్పు, నేను లేకపోతే లేడు లేదనుకోవడం తప్పు. కాబట్టి మహాత్ములు చూడండి చాలా సూక్ష్మంగా మనకు వచ్చేటువంటి సందేహాలు తేలిక తీసేస్తారన్నమాట. ఈ ఐదే కారణం మీరు ఒకసారి విచారణ చేయండి, నా బంధానికి కారణం ఏమిటి. కాబట్టి కొడుకు దూరంగా ఉంటే భరించగలుగుతాడు, కోడలు దూరంగా ఉంటే భరించగలుగుతాడు, మనవుడు మనవరాల అమెరికాలో ఉంటే భరించగలుగుతాడు, ఇంట్లో పెంపుడు కుక్క అన్నందుకు బొద్ధి వీడికి నేను సంస్థ. ఇది ఎక్కడ భ్రాంతి చెప్పండి. కొడుకుతే కొడుకు లేకపోయినా, కోడలు లేకపోయినా, మనవడు లేకపోయినా, మనవరాలు లేకపోయినా ఉంటాడు, కానీ ఇంట్లో తెచ్చుకుంటాడు ఒక 10,000 రూపాయలు పెట్టి కుక్క పిల్ల, అది అన్నం తినకపోతే వీడికి నీరసం వస్తుంది, పడిపోతాడు అక్కడ మనసు మీద. ఏమిటా మమకారం ఎక్కడి నుంచి వచ్చింది, దానికి కారణమైంది ఏది, హేతువేది అంటే దాని ఎందు కలిగినటువంటి ఒక మమకారం. అది స్పర్శ రూపంలో ఉండొచ్చు. జడభరతుడు ఆలోచించినట్టుగా ఇంకా లేడి రాలేదే, పూజ చేసుకునేటప్పుడు అండి లేడి గురించి ఆలోచించాడు, అది ఇంకా నా ఒళ్ళు నాకలేదే ఇలాగే అంటున్నాడు. అది నాలుక బయటపెట్టి నా శరీరాన్ని తాగితే ఎంత ఆనందంగా ఉంటుంది, మనవుడు పెట్టే ఎంగిలి ముద్దులు ఎంత బాగుంటాయండి. రెక్కపిల్లాడు ఎంగిలైతే మనకు అసహ్యం, కానీ మన మనవుడు ఎంగిలి పూసుకొచ్చినా మనకు బాగానే ఉంటుంది, అదే స్పర్శ. అక్కడ లేడి కూడా అంతే వచ్చింది, ఒళ్ళు నాకపోతే బెంగెట్టుకునేవాడు ఎవరు, జడభరతుడు. ఇంకా నాకలేదే నా ఒళ్ళు, ఇంకా దగ్గరికి రాలేదు, మూతి పెట్టి వాసన చూడలేదు, నాకు ముద్ద ఎట్టలేదు, ఇదే ఆలోచన జడభరతుడికి. పూజ అయిపోయింది, వ్యవహారం ఇలా వెళ్ళిపోయింది. అందుకని దీనిని భగవంతుడి వైపు మరలించడమే. ఈ ఐదు గుణాలు దోషమా అంటే కాదండి. శబ్దస్పర్శ రూపరసగంధాదులు దోషాలు కావు. వీటిని పరమాత్మ వైపుకు మళ్ళిస్తే అదే నీ ముక్తికి త్రోవ అయిపోతుంది. ఇక్కడ ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు దోషాలు కావు. వీటిని మనం ఏ వైపుకు మరలిస్తున్నామో దానిపైన మన బంధనమా మన విముక్తి అనేది ఆధారపడింది. శబ్దం వినండి, పరమాత్మ శబ్దాన్ని వినండి, అలాగే స్పర్శ పొందండి, పరమాత్మ యొక్క అనుభూతిని పొందండి. ఇది ఆయన కోపంతో చేశాడు. ఎవరు? కంసుడు. శ్రవణ రంగుల ఏ శబ్దంబు వినబడు అది హరిరవమని ఆలకించు. భగవంతుడు మొట్టమొదట ప్రవేశించే ద్వారం చెవులండి. భద్రం కన్నే విష్ణుయామ దేవాహ. ఉపనిషత్తులు కూడా ఏం చెప్తున్నాయంటే, ఓ చెవులారా, మీరు భద్రమైన శబ్దములు వినిదరుగాక. అంటే ఎందుకు చెప్తున్నాడంటే చెవులకి, చెవులు మొదటి ద్వారం. భగవంతుడు ప్రవేశించడానికి మొదటి ద్వారం ఏమిటంటే చెవులేనండి. అంటే వినడం ముందు అలవాటు చేసుకోవాలి. వినడం అలవాటు చేసుకుంటే భగవంతుడికి ఒక అవకాశం ఇచ్చినట్టే మనం లోపలికి వెళ్ళడానికి, పరమాత్మ ప్రవేశించడానికి. ఈ రెండు ద్వారాలు చెప్పారు ప్రముఖంగా. రెండవది ఏమిటంటే కళ్ళండి. మొట్టమొదటిదేమి చెవులు, రెండవది కళ్ళు. ఈ వీటి ద్వారా భగవంతుడు లోపలికి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించిన భగవంతుడు రాయి లాంటి హృదయాన్ని కరిగిస్తాడు. ముందు వినడం ద్వారా ఏమవుతుంది? చూస్తున్నదంతా బ్రహ్మమే. చూస్తున్నదంతా బ్రహ్మమే అనేటువంటి, ఎప్పుడైతే అది ఆరూఢమైపోతుందో, తాను బ్రహ్మమే, తన తనువు బ్రహ్మమే, ఇలాగా ఒక నిర్దిష్టమైనటువంటి జ్ఞానాన్ని పొందుతాడు. ముందు వినికిడి ద్వారానే ఇది సాధ్యమైపోతుంది అన్నమాట. అందుకని ముందు భద్రమైనటువంటి విషయాలు వినడం నేర్చుకోవాలి. కంసుడు కృష్ణుడి యొక్క అనుభూతిని ఎలా పొందాడు? తెలియకుండానే పొందాడు. తెలియకుండానే పొందాడు. ఇప్పుడు మనకి ఒక ఔషధం ఇస్తారండి డాక్టర్ గారు. ఔషధం ఇచ్చిన తర్వాత దాన్ని నువ్వు తీసుకెళ్ళి లోపల, అంటే మందు వేసుకుంటావా లేకపోతే దీనిలో ఏమేమి వేశారో అని దాని మీద ఏమేమి వ్రాశారో అది చూస్తూ కూర్చుంటావా? రామకృష్ణ పరమహంస గారు ఒక మాట చెప్పారు. ఒక 10 నిమిషాల సమయం ఇచ్చారండి మధ్య విరామం. అబ్బాయి మీరందరూ వెళ్ళి మీ అవసరాలు తీర్చుకొని అదిగో ఆ తోటలోకి వెళ్ళి మీకు నచ్చిన పళ్ళు తిని వెంటనే వచ్చేయండి అని గురువుగారు పంపించాడు శిష్యుడిని. పంపిస్తే వెళ్ళిన వాళ్ళందరూ 10 నిమిషాలు అందరూ తిరిగి వచ్చేసారు. ఈయన పాఠం మొదలెట్టారు గురువుగారు. వెంటనే ఒక పిల్లాడు లేచాడు, గురువుగారు నాకు ఆకలిస్తోంది అన్నాడు. ఎవర్రా ఇప్పుడే కదా 10 నిమిషాలు అవకాశం ఇచ్చాను, ఏం చేసావురా తోటలోకి వెళ్ళలేదా అన్నాడు. వెళ్ళాను గురువుగారు. మరి తోటలోకి వెళ్ళి ఏం చేసావురా అన్నాడు. ఏం చేయలేదు గురువుగారు, చెట్టు కింద కూర్చొని ఆ చెట్టుకి ఎన్ని కొమ్మలు ఉన్నాయి, ఆ కొమ్మల్లో ఎన్ని ఆకులు ఉన్నాయి, దానికి ఎన్ని పళ్ళు ఉన్నాయి, ఆ పండుని వెన్ని, పండను వెన్ని, చిలక్కొట్టిన వెన్ని, పొట్టను వెన్ని, పచ్చి వెన్ని, ముదురు వెన్ని, ఇలా లెక్కలేస్తూ కూర్చున్నాను. అప్పుడు గురువుగారు చెప్పారు, మరి తోటలోకి పంపిన తర్వాత చుబ్బాదతో ఉన్నవాడు ఆకలి తెచ్చుకోవాలి, కానీ ఆ చెట్టు కొమ్మలు ఆకలి లెక్కేస్తావాడని కూర్చుంటాడా? లేదు కదా, ఉన్న సమయం చాలా తక్కువ. మనకేమి హిరణ్యకశ్యపుడి లాగా కంసుడి లాగా ఆయుష్యం లేదని మనకి దీన్ని నమ్మడానికి వీల్లేదు. అల్పచ్యకాలో బహువచ్యమిన యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదాక్షీరం ఇవాంబు మిశ్రాహ అనంత శాస్త్రం బహువేదితవ్యం. మనకి మలయాళ స్వామి వారు ఎప్పుడూ చెప్పేవారు ఈ శ్లోకాన్ని, అనంత శాస్త్రం బహువేదితవ్యం. నేను ఇంకా ఆ శాస్త్రం నేర్చుకోవాలి, ఈ శాస్త్రం నేర్చుకోవాలి, అది నేర్చుకోవాలి, ఇది నేర్చుకోవాలని పెడితే బోర్డన్నున్నాయి శాస్త్రాలు, నీ ఆయుష్ సరిపోదు నేర్చుకోవడానికి. అనంత శాస్త్రం బాగా విశాలంగా ఉంది శాస్త్రం అంతా, నువ్వు నేర్చుకోలేదు. అల్పచ్యకాలో నీకున్నది చాలా తక్కువ సమయం. బహువచ్చ విఘ్న, ఇంకా చెప్పాలంటే భగవంతుడి వైపు మనస్సు వెళ్ళాలనుకున్నప్పుడు ఎన్నెన్నో ఆటంకాలు చెదురుగా కూర్చుంటాయి. ఆటంకాలు దాటి భగవంతుడిని చేరాలి. ఉన్న ఈ స్వల్పకాలంలో భగవంతుడిని చేరడానికి, ఆటంకాన్ని దాటడానికి ప్రయత్నం చేసేటటువంటి ఈ కాలంలో ఆయన్ని గురించి తెలుసుకోవడానికి నీకు ఎంతకాలం లభిస్తుందో ఒకసారి యోచన చేయి. ఇంకేం చెప్పారు? హంసో యదా క్షీరం ఇవాంబు మిశ్రాహ. మరి ఏం చేయాలి? ప్రపంచంలోనే ఉండాలి, కానీ ప్రపంచ వాసనలేవి నీలోకి చేరకూడదు. ఇందులోనే పరమాత్మతత్వాన్ని గుర్తించడానికి అవకాశం ఉంది కనుక హంస ఎలాగైతే పాలని త్రాగి నీటిని వదిలేస్తుందో అలాగే నువ్వు కూడా అలాంటి ప్రయత్నం చేయి అని మనకు మహాత్ముడు తెలియజేశారు. అందువల్ల శబ్దాలు వినండి. ఈ వినే శబ్దాలు ఎటువంటి శబ్దాలు అయి ఉండాలి? పరమాత్మకు సంబంధించినవై ఉండాలి. ఆయన గురించి వినేటప్పుడు ఉళ్ళంతా చెవులు చేసుకోవాలన్నారు. రెండు చెవులు సరిపోవాడు భాగవతం వినడానికి, మహాత్ములు చెప్పే పురాణాలు వినడానికి రెండు చెవులు సరిపో, ఉళ్ళంతా చెవులు చేసుకు వినాలి. అంటే అర్థమేమిటి? ప్రతి విషయాన్ని పట్టుకోవాలి, ప్రతి విషయాన్ని మనం అందిపుచ్చుకోవాలి.
కాబట్టి చాలా జాగ్రత్తగా శబ్దాలు వినాలి. ఆ శబ్దాలలో వినబడెవరు? కంసుడు.
అక్షి మార్గమున ఏది చూడబడు అది హరిమూర్తుగాను అనుచుచూచు.
అక్షి మార్గము అంటే ఆకాశ మార్గం. ఆకాశ మార్గంలో ఏది వెళ్ళినా అది పరమాత్మేనేమో, విష్ణువేయ రూపంలో వచ్చాడేమో. ఎందుకని?
అప్పటిదాకా కంసుడిని చాలా ఎంక్వైరీ చేశాడండి, భగవంతుడు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఏమిటి అని ఎంక్వైరీ చేశాడు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు పట్ల మనకు భయం ఉందంటే మనం ఎంక్వైరీ చేయమా అండి?
ఇప్పుడు మన రోజున కరోనా వచ్చిందండి, కరోనా వస్తే ఎంక్వైరీ చేయలే, భీమవరం దాకా వచ్చిందా, భీమవరం ఒకటిలో వచ్చిందా, భీమవరం రెండుకు కూడా వచ్చిందా, మా పక్క వీధి తడబట్టి వారి వీధికి వచ్చిందా, లేకపోతే గురుకుడు వచ్చిందా, ఎంక్వైరీ చేశామా లేదా? ఎందుకని అక్కడ కారణం, భయం కారణం అక్కడ.
అక్కడ మన వీధిలోకే వచ్చిందని తెలిసిందండి. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? అప్పుడు భయం పొందామా లేదా? ఇప్పుడు భయంతో ఏం చేస్తున్నావు? దాని విచారణ ఎంక్వైరీ చేస్తున్నావు,
అది ఎక్కడ వరకు వచ్చింది అని. అలాగే ఇక్కడ పరమాత్మ గురించి ఎంక్వైరీ మొదలెట్టాడు. ఎందుకంటే అశరీరమాణి చెప్పింది 8వ గర్భంలో చంపుతాను రా అని చెప్పింది. ఇప్పుడు వాడు ఎలాంటి వాడో తెలియాలి ఇంటికి కంసుడికి. అందుకని తెలిసిన వాడి దగ్గరికల్లా వెళ్ళి
ఏమండి విష్ణు ఏ రూపంతో ఉంటాడు అడగడం మొదలెట్టాడు.
భయం కదండి, భయం. భయంతో ఏం చేస్తున్నాడు, ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు?
వాడు అన్నాడు ఒకడు, వాడు మత్స్యావతారంలో వస్తాడండి, నీళ్ళల్లో ఉంటాడు.
యోహో, అయితే మత్స్యం చేపల తోలి వెళ్ళకూడదు అనుకున్నాడు వాడు.
ఇంకొకడు వచ్చాడు, ఏమయ్యా భగవంతుడు అంటే మత్స్యావతారం అని ఎవడానికి బుద్ధి లేనాడు చెప్పింది, వాడు కోర్మన్రా, వాడు భూమి మీద ఉంటాడు, నీళ్ళల్లో ఉంటాడు, వాడు ఉభయచర జీవిలాగా ఉంటాడురా అని ఒకడు చెప్పాడు. ఇప్పుడు వాడు అది కొట్టేసి ఇది రాసుకున్నాడు. ఇక అందరినీ అడుగుతూ పోతూ ఉంటే ఏ ఒక్కడు నిర్దిష్టంగా ఇది అని చెప్పడం లేదండి, అందరూ వేరువేరుగా చెప్తున్నారు. ఎందుకని? ఏకం సత్ విప్రబహురావదంతి, ఉన్న ఒకే సత్యము అనేక మంది అనేక రకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు వీడికి ఏమనుమానం వస్తుంది, ఏమో వీడి ఇదేనేమో, ఏమో దీనిలో ఉండొచ్చేమో, ఆకులో ఉండొచ్చేమో అని ఒక భావన పొందేశాడు. కనిపించేదల్లా కూడా నారాయణ స్వరూపమే అని ఇప్పుడు ఇలా చూడటం మొదలెట్టాడు ఆయన. తిరుగుచోదేహంబు తృణమైన సోకిన హరికరాఘాతమో అనచుములుకు. ఇలా తిరిగేటప్పుడు చేతికి గడ్డిపాక తగిలింది అనుకోండి, చెట్టు కొమ్మ తగిలింది అనుకోండి, వెంటనే అనుకునేవాడు ఇంకేముంది, నారాయణుడు వచ్చేసాడు, నా చేయి పట్టుకున్నాడు, ఇక నేను వెనక్కి తిరిగితే నన్ను చంపేస్తాడేమో అనే భావనతో భయంతో వెనక్కి తిరిగేవాడు. చిచ్చి, నన్ను తాకింది చెట్టు కొమ్మ, నారాయణుడి చెయ్యి కాదు.
అయినా ఏంటి, నారాయణుడు నాకు ఇలా గుర్తొస్తున్నాడు అని మళ్ళీ ఆ తలపుని కూడా తాను భరించేవాడు కాదన్నమాట.
ఆ విధంగా గంధంబులేమైనా గ్రాణంబు సోకిన హరిమాలికా గంధం అనచ్చు వదరు.
ఏదైనా ఒక మంచి వాసన, ఒక మంచి వాసన ముక్కుకు తగిలింది అనుకోండి, ఆ వాసనలో ఎవరు పిలుస్తున్నారు ఆయనకి?
నారాయణుడు. ఆయన వచ్చేటప్పుడు ఇదిగో ఇలాంటి వాసన వస్తుంది, ఇలాంటి పరిమళం ఉంటుంది పరమాత్మ దగ్గర అని ఎవరో చెప్పారు.
ఇప్పుడు ఈ వాసన ముక్కుకి ఏదైనా సోకితే నారాయణుడే గుర్తుకొచ్చేవాడు.
పలుకు లివి అయిన పలుకుచో హరి పేరు పలికి నెనయ్య అనుచు భ్రమసి పలుకు.
ఇప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళతో అనేవాడు, నేను హరి అన్నానా, నేను హరి అన్నానా, నేను హరి అన్నానా అని అడిగేవాడు. ఇప్పటికి 3 మార్లు అన్నారు, ఇంకో మార అంటే 4వ మార అవుతుంది, మీరే అంటున్నారు అని వీళ్ళు అనేవారు.
అయితే నేను అనలేదన్నమాట, హరి అనలేదన్నమాట,
హరి అనలేదన్నమాట. తెలియకుండానే చేసేటువంటి నామ జపం కూడా మానవుడికి ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని, ఒక పుణ్యాన్ని జమ చేస్తుందండి.
దీని మహాత్ములు ప్రాసంగిక పుణ్యం అన్నారు.
కనీసం నువ్వు అంటూ 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 భగవన్నామాన్ని అలవాటు చేసుకో. కూర్చున్నా లేచినా తిరుగుతున్నా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసనీల నిద్రాలు సేయుచున్ తిరుగుచున్ లక్షింపుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగుడి చింతామృత స్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడు ఏ తద్విశ్వమున్ భూవరా. ప్రహ్లాదోపాఖ్యానంలో పద్యం అని ఎలా అనుభవించాడు ప్రహ్లాదుడు? 5 ఏళ్ల పిల్లాడు చేశాడండి నారాయణ భక్తి.
5 ఏళ్ల పిల్లాడు ఎలా చేయాలో మనకు తెలియజేశాడు.
త్రాగుతూ భగవంతుడిని తలుచుకో, తింటూ భగవంతుడిని తలుచుకో, కూర్చుంటూ భగవంతుడిని తలుచుకో, లేస్తూ భగవంతుడిని తలుచుకో, ఏ పని చేస్తున్నా భగవంతుడిని మరవకుండా జీవితాన్ని కొనసాగించు.
ఇది మనకు ప్రహ్లాదుడు నేర్పినటువంటి పాఠం. అంటే ఆయనతో ముడిపెట్టు. యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసియత యత్ తపస్యసి కౌంతేయ తత్పురుషోమదర్పణం. చక్కగా ఆయన ఇలాగా తనకు తెలియకుండానే భగవన్నామం పలికేవాడు. ఇలా జరుగుతుండగా ఓసారి బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు దేవతలు నారదుడు వీళ్ళందరూ కలిసి దేవకీదేవి గర్భంలో ఉన్న నారాయణుడు దగ్గరికి వచ్చారు. లోపల పరమాత్మ ఉన్నాడు కదా, కృష్ణయ్య. మనకి
అన్నమాచార్యుడు వారు కృష్ణ సంకీర్తన కొన్ని పాటలు రాశాడు కృష్ణుడి మీద. వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్నాడు ఈ శిశువు. పాడమన్నాను అనక్కడు, నాకు పాటలు రావు, పాటల్లో కొద్దిగా చరణం అయితే చెప్తారు.
వచ్చే బ్రహ్మయు రుద్రుడు వాకిటను తీయించగా,
ఎవరెవరు స్తుతించడానికి వచ్చారు ఆయనకి అంటే దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి పరమాత్ముడైనటువంటి కృష్ణయ్య లోనున్నాడు. ఇప్పుడు రుద్రుడు వచ్చాడు, అక్కడ బ్రహ్మగారు వచ్చారు. వాకిటను తీయించగాను, వాకిట అంటే ఆ తల్లి గర్భం దగ్గరికి వచ్చి నుతీయించగాను అంటే పొగడుతున్నాడు, ఇచ్చగించి వినుచున్నాడు ఈ శిశువు అన్నాడు అన్నమాచార్యుడు. ఎంతో ఇష్టంతో వింటున్నాడు దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి కన్నయ్య వింటున్నాడటండి. మరి వీళ్ళేమంటున్నారు, మహానుభావ నీకు ఒక వ్రతం ఉంది అన్నారండి. లోకంలో భగవంతుడు కూడా ఒక వ్రతం చేస్తాడు. రాముడు ఒక వ్రతం చేశాడు, శత్రుదేవ ప్రపన్నాయ తవా స్మీతి చే యాచతే అభయం సర్వభూతేభ్యో దదామి ఏతత్ వ్రతం మమ, ఇది రామవ్రతం. మరి కృష్ణ వ్రతమో, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః, ఇది కృష్ణ వ్రతం. రాముడేమో ఒక వ్రతం పట్టాడు, కృష్ణుడేమో ఒక వ్రతం పట్టాడు. భగవంతుని వ్రతం ఏమిటంటే సత్యమేనండి. ఎవరు సత్యమును ఆశ్రయించి ఉంటారో వారు భగవంతుడికి ఇష్టులు, వారు భగవంతుడి చేత రక్షింపబడేటువంటి లక్షణం కలిగినటువంటి వారు. లోకంలో మనం ఒక వస్తువు కావాలంటే ఏదో ఒకటి మనం ఇవ్వాలి కదండి. అలాగే మనం ముక్తిని కోరుతున్నామండి, అందరూ చాలా విలువైనటువంటి వస్తువు కోరుతున్నాం. అది భూలోకంలో ఎక్కడ ఎంతము లభ్యం కానిది, పదవుల చేత కొనరానబడినటువంటిది,
అంతస్తుల చేత ఆస్తుల చేత తులతూగేటువంటి లక్షణం లేనటువంటిది ఏంటంటే ముక్తి.
మరి అది కొనడానికి, దాన్ని మనం పొందింపజేసుకోవడానికి ఏది మనం చెల్లించవలసిన మూల్యము అంటే
భగవంతుడి యందు ఉండేటువంటి విశ్వాసం.
ఇంకా విశేషంగా చెప్పాలంటే సత్యము యందు మానవుడు మనుగడ సాగించడం, సత్యమయ వ్రతంగా కలగడం. అటువంటి సత్యవ్రతుని ప్రేమించేవాడు పరమాత్మ. సత్యవ్రతుని నిత్య సంప్రాప్తుని సాధను కాలత్రయమునందు కలగువాని.
ఇక్కడ చూడండి, పరమాత్మ అడ్రస్ చెప్తున్నారు. ఉత్తరం రాశామండి, అడ్రస్ రాయడం మర్చిపోతే ఉత్తరం పెడుతుందా?
భగవంతుడి గర్జీ పెట్టుకుంటున్నాం.
భగవంతుడి గర్జీ పెట్టుకున్నప్పుడు ఆయన లక్షణం తెలియాలి. ఆయన అడ్రస్ తెలియకపోతే మన యొక్క ఏది, మన ఆవేదన ఆయనకు చేరదు. మరి భగవంతుడి యొక్క లక్షణం ఏమిటి? ఇక్కడ బ్రహ్మరుద్రుడు
చెప్పిన వారు సామాన్యులు కాదండి. ఒకరేమో పరమేశ్వరుడు, ఇంకొకరేమో బ్రహ్మగారు. వీళ్ళిద్దరూ చెప్తున్నారు భగవంతుని గురించి, సత్యవ్రతుడు వయా నీవు అంటే సత్యము ఎవరైతే ఓ వ్రతంగా పెట్టుకుంటారో నియమంగా పెట్టుకుంటారో
వాళ్ళని కాపాడడం నీకుండేటువంటి లక్షణం.
సత్యాన్ని విడిచిపెట్టినటువంటి వాడు ఎంత గొప్పవాడైనా అతను నీకు అవసరం లేదు, సత్యం పట్టుకున్న వాడిని నువ్వు గౌరవిస్తావు.
నిత్యత్వం అనేటువంటి యోగ సిద్ధి ప్రాప్తించడానికి నీవే ఆధారం. నిత్యత్వం అంటే అర్థం ఏంటండి? ఎల్లప్పుడూ ఉండడం. ఎల్లప్పుడూ ఉండడం అంటే అర్థమేమిటి? ఎవరు ఎంతకాలం ఉంటున్నారు లోకంలో అంటే, నిన్న మొన్న మనం చెప్పుకున్నాం, ప్రపంచంలో అందరినీ మర్చిపోయినా మనం కొందరిని మర్చిపోలేకపోతున్నాం. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాస అంబరీష శక శౌనిక భీష్మదల్వ్యాం రుక్మాంగదార్జున వశిష్ఠ విభీషణాదిన్ పుణ్యానిమాన్ పరమ భాగవతాన్ స్మరామి.
ఉదయం లేవగానే వీళ్ళని తలుచుకోండి, కనీసం మీకు ముక్తి వస్తుంది అని ఓ శ్లోకాన్ని మనకు అందించారు.
ఏమున్నది ఆ శ్లోకంలో అంటే, వీళ్ళందరూ భగవదారాధన చేసిన మహాత్ములే.
ప్రహ్లాదుడు
తండ్రి ఎదిరించిన తండ్రిని, ఆయన తండ్రిని దాటి, అంటే తండ్రి ఏం చెప్పాడు, అయ్యా నువ్వు నన్ను స్తుతించు, నేనే ఈ లోకానికి ఆధారం, కాబట్టి నన్ను నా నామం చేయి, నేనే వీళ్ళందరికీ కూడా ప్రభువుని అని చెప్తే
ఆయన అతిక్రమించి ప్రహ్లాదుడు వారు చక్కగా భగవన్నామాన్ని నారాయణుణ్ణి ఆశ్రయించాడు ఆయన. నారదుడు,
ఈ నారదుడే ప్రహ్లాదుడికి గురువుగారు.
ఇప్పుడు గురువుగారిని ప్రకటదోశాడండి శిష్యుడు. ఎక్కడైనా ముందు ఎవరు ఉండాలి? గురువు ఉండాలి. మనం ఏం చెప్పాలి ముందు? నారద ప్రహ్లాద అని చదవాలి. కానీ భాగవత స్మరణ వచ్చేటప్పటికీ ప్రహ్లాదుని ముందు పెట్టి నారదుడు తర్వాత వచ్చాడు. ఇప్పుడు ప్రహ్లాదుడి పేరు చెప్పగానే నారదుడు చాలా సంతోషపడతాడు, ఎందుకని శిష్యాదిచ్చే పరాజయం.
ఎక్కడైనా గురువుగారు ఏం కోరుకుంటారు అంటే, నా శిష్యుడు చేతిలో నేను ఓడిపోవాలి. అంటే అక్కడ అర్థమేమిటి? నా శిష్య వైభవం, దాని ద్వారా గురువు యొక్క వైభవం లోకానికి వెల్లడి కావాలి. ఇది కదా గురువు చెప్పిన మార్గంలో ప్రయాణం చేయడం అంటే. అందుకని ప్రహ్లాదుడి తరువాత నారదుడు వచ్చాడు. తర్వాత పరాశరుడు అంటే వ్యాసుడు యొక్క తండ్రి పరాశర, ప్రహ్లాద నారద పరాశర పుండరీక. మనకు మహానుభావుడు తల్లిదండ్రులు సేవ చేసినవాడు, భగవంతుని ఒక ఇటుకురాయి మీద నిలబెట్టినవాడు, నడుముకు చేతులు పట్టి ఇప్పటికీ కూడా చక్కగా చంద్రభాగా నదీ తీరంలో విలసిల్లుతున్నటువంటి వాడు, ఎంతోమంది మహాత్ములకి వాళ్ళ ఉన్నతికి ఉద్ధరణకి కారణమైనటువంటి వాడు, ఇప్పటికీ కూడా అలాగే చేయి పట్టి నిలబడినటువంటి పరమాత్మ కూడా ఏరు ఎవరు? పాండురంగుడు. ఆ పాండురంగుడు అలా ఉండడానికి కారణం ఎవరు? పుండరీకుడు. ఆ పుండరీకుడి చరిత్ర, భక్తుడి యొక్క చరిత్ర చదువుకున్న మన జీవితం ధాన్యమే. అలాగే ప్రతి ఒక్కరిని మనం తలస్తే అది భాగవత స్మరణ అవుతుందండి. ఇప్పుడు ఈ భాగవత స్మరణ ద్వారా మనకేం కలుగుతుంది? భగవంతుడి యొక్క నిత్యత్వం. మనం ఎవరిని ఆశ్రయిస్తామో దానికి సంబంధించినటువంటి దాన్ని మనం పొంది తీరతాం. సద్గురు బాబుజీ మహారాజు వారు మనకేం చెప్పేవారండి, ఎవరైనా సరే ఉదయం పూట కాస్త ఇడ్లీ వేసుకొని సాంబారు వేసుకొని తిన్న తర్వాత ఆ వాసనే వదలాలంటే చాలా కష్టం. సాయంత్రం వరకు సాంబార్ వాసన చేతి నుండి వదలదు. అలాగే మనం జన్మజన్మల నుంచి ఎన్నో కర్మల్ని ఆచరించి వస్తున్నాం, ఇవి తీరాలంటే ఇవి తొలగాలంటే అంత తేలిగ్గా ఉందా? మరి ఎవరిని పట్టుకుంటే మనకి కర్మలన్నీ తీరిపోతాయి? ఎవరిని ఆశ్రయించినందువల్ల ఈ దోషాలన్నీ తొలగిపోతాయంటే నిత్యుడైన వాడిని ఆశ్రయిస్తే. నిత్యత్వం అనేది ఎవరికి ఆ పేరున్నది అంటే భగవంతుడికి. నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుక, లలితా సహస్రనామాల్లో అమ్మవారికి నిత్యా అనే పేరు కూడా ఉంది. నిత్య అంటే ఎల్లప్పుడూ ఉండేది, త్రికాలములు ఎందు ప్రకాశించేది, సత్యస్వరూపము అనేటువంటి అర్థాలతో అమ్మ శోభిస్తోందన్నమాట. అలాగే ఇక్కడ పరమాత్మ కూడా నిత్యుడు అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు. లోకంపులు లోకేశులు లోకస్తులు దిగిన తుది నలోకంపదు పెంజీకటి కవ్వలనివ్వండి కాకృతి వెలుగుది అతనే సేవింతున్నని గజేంద్రుడు మోక్షణంలో ఏమి చెప్పాడో ఆ నిత్యత్వం అనే పదానికి అర్థము ఈ దేవకీదేవి గర్భంలో ఉన్నటువంటి ఈ పిల్లాడు. కాబట్టి ఆ పిల్లాడికి, ఆ లోనున్నటువంటి పరమాత్మకి నేను నమస్కరిస్తున్నాను. ఇంకోటి జరుగుతున్నది, జరగబోయేది, ఈ కాలాలన్నింటిలో కూడా నీవు ఉంటావు అన్నారు. కాలత్రయమునందు కలుగువాడు. కాలత్రయం అంటే అర్థమేమిటండి? గడిచిన కాలం, రాబోయే కాలం, జరుగుతున్న కాలం, భూతకాలం, భవిష్యత్తు కాలం, వర్తమాన కాలం. దీనికి రామకృష్ణానంద స్వామి వారు ఏం చెప్పారంటే, అబ్బాయి రెండు నీవు తెచ్చుకోలేవు. ఒకటి భూతకాలం, జరిగిపోయింది అయిపోయింది, నాకు 18వ తేదీ కావాలండి 7వ నెల 2027వ సంవత్సరం అంటే ఇక మనం తలక్రిందులుగా తపచ్చేసి నువ్వు కొన్ని కోట్లు ధనం ఇక్కడ పోసినా 18వ తారీఖు 7వ నెల 2025 రానే రాదు. నువ్వు నీ జీవితాన్ని త్యాగం చేసినా, ఒకవేళ శరీరం విడిచినా కాలం ముందుకే పోతుంది. ఏ 2030లో పుడితే పుడతావు కావచ్చు మళ్ళా, కానీ 2027 మాత్రం నువ్వు చచ్చినా రాదు, కానీ ఎంత ప్రయత్నం చేసినా రాదు. అంటే భూతకాలాన్ని నువ్వు తెచ్చుకోలేవు. భవిష్యత్తు ఏమన్నా ఇప్పటికిప్పుడు నేను నా 60వ ఏట ఉండే సమయానికి నేను వెళ్ళాలనుకున్నాను, నేను వెళ్ళగలుగుతానా? ఎంత తపస్సేసినా నాకు కుదురుతుందా అది? భవిష్యత్తు కాలంలోకి వెళ్ళలేను. కాబట్టి ఇప్పుడు నా చేతిలో ఏముందండి? వర్తమానం మాత్రమే ఉంది. ఈ జరుగుతున్న కాలం ఏదైతే ఉందో ఇది ఒక్కటే నా చేతుల్లో ఉంది. దీనిని భద్రంగా నేను కనుక ఉపయోగించుకోగలిగితే గతంలో చేసిన దోషాలు పోతాయి, భవిష్యత్తులో నేను పొందేటువంటి కర్మలు కూడా రహితమైపోతాయి. ఈ రెండూ కావడానికి ఇది చాలా ఉపయోగం అండి. వర్తమానం చాలా గొప్పది. అందుకని మనకు భాగవతంలో చెప్పారు, బంగారు వంటి కాలము పోనాడగానే పుణ్య చరిత వేయేల మాకు విష్ణు కథలు వినిపించవయ్య సూత ధీ సమేత. శౌనకాది మహామునులు సూత మహర్షులు వారిని అడిగేటప్పుడు ఈ మాట అడిగారు. ఏం చెప్పారు వాళ్ళు? మాకు అద్భుతమైన కాలం ఇది అన్నారు. అంటే బంగారు వంటి ఈ కాలం ఇది చాలా గొప్ప కాలం అండి. మరి ఎవరికి తీరదు ఈ కాలంలో? దాన్ని కూడా భాగవతంలో చెప్పారు, మందునకి మందబుద్ధికి మందాయువునికి నిరర్ధమార్గ గోచరుడికి గోవింద పదారవింద మరందము గొన తెరిపిన లేదు రాత్రిందివముల్. ఎవరికి తీరదు భాగవతం వినడానికి? ఎవరికి తీరదు భగవంతుడి యొక్క తత్వ విచారణ చేయడానికంటే? మొట్టమొదటి వాడు మందునకి. మందుడు అంటే అర్థం ఏమిటంటే స్వామిని. పని చేయడానికి కూడా స్వామరి పోతే ఎవరుంటాడో వాడు. మన రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, స్వామరి మహాస్వామరి అని ఇద్దరు ఉన్నారంటండి. ఈ స్వామరులు ఇద్దరు కలిసి నేరేడు చెట్టు కింద పడుకున్నారంట. పడుకుంటే నేరేడు చెట్టు మీద ఉన్న పండు దారి ఒడ్డు మీద పడిందటండి ఒకడికి. పడితే పక్కనున్న వాడిని పిలిచి, ఒరే ఆ నేరేడు పండు నా బొడ్డు మీద పడిందిరా, కాస్త తీసి నోట్లో పెట్టరా అని అంటున్నాడట వీడి పక్కాడు. పక్కాడిని అడుగుతున్నాడు. ఆ పక్కాడు అన్నాడు వీడిని, ఒరే కష్టపడింది లేదు, చెట్టు ఎక్కింది లేదు, ఆయాచితంగా పడింది, ఏం తినడానికి నీకు ఏం రోగం రా అన్నాడు పక్కాడు. ఒరే నేరేడు పండు తినడం అంటే ఊరికే ఉందిరా, చెయ్యి ఎక్కడదాకా పోవాలా, బొడ్డు దగ్గర ఎత్తుకోవాలా, పండు కొట్టుకోవాలా, అంత బరువైన పండు ఇలా తీసుకురావాలా, 32 పళ్ళ మధ్య పెట్టి నర కొట్టారా, మళ్ళీ ఆ లోపల ఉండేటువంటి పండంతా మింగాలా, లోపల ఉండేటువంటి ఆ విత్తనాలు ఉయ్యాలా, ఎంత శ్రమ. ఈ శ్రమ చేసేటప్పుడు నేను చచ్చిపోను నేరేడు పొడి తినేటప్పటికి. వాడు అంటున్నాడు, ఒరే ఇంత సోమరిపోతువే ఎలారా నీతో, నువ్వు ఎన్నైనా చెప్పు, నేను మాత్రం ఈ పండు నేను నీకు నోట్లో పెట్టను అన్నాడు పక్కాడు. వీడన్నాడు, లోకమైన కొట్టుకుపోయింది అనుకున్నావా, నువ్వు పెట్టకపోతే నేను ఇంకెవరినైనా పిలవనా అని దారిన పోతున్న వాడు పనిమాలి పిలిచాడు. వాడేదో పని ఉంది కాబోలే చెట్టు కింద వీడి వీడి దగ్గరికి వస్తే వీడితో అదే మాట చెప్తున్నాడు, ఒరే ఆ పండు తీసి నా నోట్లో పెట్టరా. ఇక వీడు పక్కాడు ఎలా తిట్టాడో వీడు అలాగే తిడుతుంటే ఈ పక్కాడు అన్నాడు, తిట్టండి బాగా తిట్టండి ఇంకా బాగా తిట్టండి. ఆ వచ్చిన వాడు అన్నాడు, ఒరే వీడిని తిడుతుంటే నీకేమిటి అంత ఆనందం అన్నాడు. ఆనందం కాకపోతే ఏంటండి, ఇందాక కుక్క నా మూతి నాగిపోతుంటే తోలరా అంటే తోలలేదండి దరిద్రుడు, వాడికి నేరేడుకుంటే నేను ఎందుకు పెడతానన్నాడు వీడు. చూడండి సోమరి మహాస్వామరి, సోమరి ఎవడు, వాడి బొడ్డు మీద పండు తినడానికే ఇబ్బంది పడేవాడు సోమరి అయితే, కుక్క మూతి నాగిపోతుంటే పక్క ఉండి దోలమని ఈ మహాస్వామరెడ్డికి. ఇలాంటి వాడికి భగవంతుడి తత్వం ఏం పడుతుంది అన్నాడు రామకృష్ణాన స్వామి. మందునికి మంద బుద్ధికి భగవంతుడు ఒక్కడు బుద్ధిలో ఉండడు. కొంతమందిని గర్జిస్తే ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటికి సీఎంలు ఎంతమంది అయ్యారో తేదీతో సహా చెప్తారు, రాష్ట్రపతులు ఎంతమంది అయ్యారో చెప్తారు. ఇక ప్రపంచంలోకి వస్తే విషయాలకి అంతుండదండి. అదే భగవంతుడు యొక్క విషయం గురించి అడిగామనుకోండి నాకు తెలియదు అనేస్తాడు. అదే బుద్ధి అండి మందబుద్ధి, మందబుద్ధి అది. అంటే ఇన్ని గుర్తు పెట్టుకోగలిగిన వాడికి ఇది ఒక్కటి ఎందుకు గుర్తుండడం లేదంటే ప్రాపంచికం మీద ఉన్న శ్రద్ధ పరమాత్మ మీద లేదు కనుక. ప్రాపంచికం మీద ఉన్న శ్రద్ధ పరమాత్మ మీద పెడితే ఈ విషయాలు గుర్తుండవా, గుర్తుంటాయి. కానీ ఎన్నో గుర్తు పెట్టుకోగలిగిన వాడు పరమాత్మ విషయం మాత్రం లోనికి చేర్చుకోడు, కానీ ఏవేవో 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 ఎన్నెన్నో గుర్తు పెట్టుకుంటాడు. దేనికి ఆ బుద్ధి? అది మందబుద్ధి. మూడవది మందాయువు. మందాయువు అంటే అర్థం ఏంటండి, ఇన్నాళ్ళు బ్రతికినా భగవంతుడికి కాని బ్రతికి ఏదైతే ఉన్నదో అదే మంద బ్రతుకు. భగవంతుడికి కాకుండా ఎన్నేళ్ళు బ్రతికినా అది ఉపయోగం లేని బ్రతుకు. మందాయువునికి మందబుద్ధికి మందునికి నిరర్ధ మార్గగోచరుడికి. నిరర్ధ మార్గగోచరుడు అంటే అర్థం ఏమిటి, పనికి మాన త్రోవల వెంట ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటూ వెళ్ళేవాడికి. వీడికి సమయం బాగా సరిపోతుంది బయట విహారాలు చేయడానికి, వ్యవహారాలు చేయడానికి, వ్యాపకాలు అనుభవించడానికి. ఇది నిరర్ధమార్గ గోచరుడికి. గోవింద పదారవింద మరందము భాగవతానికి పెట్టిన పేరండి. గోవింద పదారవింద మరందము అంటే నారాయణుడి యొక్క పాదముల నుండి స్రవిస్తున్నటువంటి గంగ కంటే పరమ పవిత్రమై మకరందమునకు మించినటువంటి రుచి కలిగినదైనటువంటిది భాగవతం. ఈ గోవింద పదార వింద మరందము కొన తెరిపిన లేదు. తెరిపి అంటే విశ్రాంతి అండి. మన వాళ్ళు అంటారు చూడండి, పొద్దున్న నుంచి తెరపి లేకుండా పడుతోందండి వర్షం అంటారు. తెరపి అంటే అర్థం ఏంటి, విడవకుండా. అలాగే గోవింద పదార వింద మరందము కొన తెరిపిన లేదు. వాడికి అసలు ఖాళీ దొరకదటండి భాగవతం వినడానికి. వీళ్ళ ముగ్గురికి కుదరదట, మందునికి మందబుద్ధికి మందాయువునికి. కాబట్టి అక్కడ వీలు చేసుకొని భగవంతుడు అనేటువంటి మహానుభావుడికి ఎంత గొప్పవాడు, కాలత్రయమునందు కలగువాడు. కాలత్రయం అంటే నీ గతజన్మల రహస్యాలు తెలుసు, నీ భవిష్యత్తులో నువ్వు ఏమవుతావో తెలుసు, నీ వర్తమానం కూడా ఎలా నడపాలో భగవంతుడికే తెలుసు. ఏమండి, మూతి బయటికి రాకముందే తల్లి హృదయంలో మేత పెట్టిన వాడికి బయటకు వచ్చిన తర్వాత లోటెందుకు చేస్తాడండి మన తాపత్రయం కానీ. ఎంతకాలం బ్రతకాలో అంత బ్రతుకుని మనకిచ్చేశాడు పరమాత్మ. కొంతైనా ఆయనకు వినియోగించుకోకపోతే దాని అర్థమేముంది కనుక. అందుకని కాలత్రయమునందు కలుగువాడు అంటే భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటాడు, ఇప్పుడు వర్తమానానికి కూడా ఆయనే ఉన్నాడు కనుకనే మన జీవితాలు ఇలా జరుగుతున్నాయి. మూడు కాలాల ఎందుకి స్వామి నియామకుడు, కాలమే ఆయన స్వరూపంగా కలిగిన వాడు. భూతంగులైనను పుట్టు చోటగువాడు. మన కంబాయు జ్యోతిరావహ పృథివీ విశ్వస్య ధారిణి. ఈ ఐదు భూతాలు ఎక్కడ పుడుతున్నాయో అవన్నీ నీయందే కదా స్వామి జన్మిస్తున్నాయి. ఈ ఐదు భూతాల్లో నీవే ఉన్నావు. ఈ ఐదు భూతాలు అణిగిపోయిన తరువాత కూడా నీ ఉంటావు. మరి ఇవన్నీ దానిలోకి వెళ్ళిపోతాయి. ఇంద్రజాలికుడు ప్రదర్శన చేయడానికి ఓ పెద్ద బండేసుకొస్తాడండి. ఈ బండే విషయం పూర్వకాలం గారడివాడు వస్తుండేవాళ్ళు అండి మన ఇళ్ళ చుట్టుపక్కలకి. ఇళ్ళ చుట్టుపక్కలకి గారడివాడు వస్తే వాడు ఏం చేస్తాడు, ఒక చిన్న గుడారంతో బండేసుకొస్తాడండి, ఒక బండి. ఇది విశ్వం అనుకోండి, ఈ విశ్వమే ఒక బండి. ఈ బండి నడిపేవాడు గారడివాడు. ఇప్పుడు ఏం చేస్తాడు అతడు, తన బండిలో వస్తువుని పరస్తాడు. బండిలో ఏ వస్తువులు ఉన్నాయో అవన్నీ పరస్తాడు. మనకి ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, వీడు ఇంత చిన్న బండిలో ఇంత సంసారం ఎక్కడ పెట్టాడప్ప అనిపిస్తుంది మనకి. ఎందుకంటే చూడండి, మనము పూర్వకాలము పెళ్ళిళ్ళకి వెళ్ళేటప్పుడు ఐదు కిలోల పప్పు డబ్బాలు తీసుకెళ్తాం చదివింపుడికి. ఈ 5 కిలోల పప్పు డబ్బాలో 4 కిలోలు ఉంటుంది, 4 కిలోల దానిలో 3 కిలోలు ఉంటుంది, 3లో 2 ఉంటుంది, 2లో 1 ఉంటుంది, 1లో 1 కిలో డబ్బా ఉంటుంది, మొత్తం 5 కిలోల డబ్బాలు ఇవిడిపోతాయి. వాడంటాడు 6 డబ్బాలు రాసుకో అంటాడు చదివింపుల దగ్గరికి వచ్చి. మనం అంటాం వీడేంటే 1 డబ్బాలు ఇచ్చి 5 డబ్బాలు అంటాడు, ఎరా మిగతా డబ్బాలు నేను కట్టాలా అంటే అలా కాదురా నాయన, ఇవన్నీ ఇందులోనే ఉంటాయి, ఎలా ఉన్నాయి అంటాడు. ఇప్పుడు విడమరిచి చూపిస్తాడు. ఇవన్నీ విడమరిస్తే ఎంత ప్రదేశం పరచుకుంటుందండి, ఒకదానిలో నుంచి ఒకటి, ఒకదానిలో నుంచి ఒకటి, ఒకదానిలో నుంచి ఒకటి, ఇలా పరచుకుపోతాయి కదా. అలాగే ఈ 5 భూతాలు కూడా ఆయనలో ఇముడుచుకునేవాడు ఆయన, విశ్వస్య ధారిణి. అందుకనే విశ్వం ఇవన్నీ దేనిలో పెట్టాడు, వీటన్నింటినీ విచ్చలవిడిగా వదిలేయకుండా విశ్వం అనే పెట్టెలో పెట్టాడండి పరమాత్మ. ఈయన దానికి నియామకుడు, నియంత. ఆయన చెప్పినట్లే 5 ప్రవర్తిస్తాయి. వీటన్నింటినీ నియమంలో పెట్టేవాడు కూడా ఆయనే. 5 భూతంబులు పుట్టగు చోటగు వాడు అంటే ఈ భూమి, తర్వాత మనకి నీరు, ఆ తర్వాత అగ్ని, ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత ఆకాశం. ఈ 5 భూతాలు పుట్టే చోటు ఎవరున్నారో, ఈ 5 భూతాలు అణగిపోయినా కానీ నీవే ఎలా ఉంటావో, ఇవన్నీ ఆయన ఒక్కడుంటే చాలు, అవన్నీ తర్వాత వచ్చేస్తాయి. సృష్టిలో ఉండేటువంటి సత్యం అనే దాని ద్వారా నువ్వు భాషిస్తూ ఉంటావు. పరమాత్మ దర్శనం ఏంటండి, పరమాత్మ నువ్వు ఎలా చూస్తావు, సత్యము ద్వారానే పరమాత్మ ప్రకటింపబడతాడు. సత్యమే భగవంతుడి యొక్క ఉనికి. అన్నింటినీ సమానంగా చూడడం మీ లక్షణం. సమశత్రౌచ మిత్రే చతదామానావమానయో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత తుల్య నిందాస్తు తిర్మౌని సంతుష్టో ఏనకైనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియోనర. అన్నింటినీ సమానంగా చూడడం మీ లక్షణం. ఏమండి, ఒక ఊళ్ళో దొంగ ఉన్నాడు. ఆ దొంగ 2 రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు, ఎక్కడ దొంగతనానికి తావు దొరకలే, బాగా ఆకలేస్తుందండి. ఒక ఆయన బోర్డు పెట్టాడు, ఇక్కడ భక్తులకు అన్నం పెట్టబడును. వీడికి బాగా ఆకలిస్తుంది, దొంగతనానికి ఎక్కడ వీడు కుదరలేదు. ముందు అన్నం తింటే కదా 4 గిళ్ళు, ఎక్కడో చోట వాడు పని వాడు చేసుకోవడానికి అన్నం లేదు వీడికి. వీడు అనుకున్నాడు దొంగతనం తర్వాత సంగతి, ముందు అన్నం తిందాం, ఈయన ఎవరో బోర్డు పెట్టాడు మహానుభావుడని. అక్కడికి పోయేటప్పటికీ భక్తులకు మాత్రమే అనేది కనపడింది. ఇప్పుడు వీడు వెంటనే ఒక పైపు దగ్గరికి వెళ్ళి శుభ్రంగా కాడు చేతులు ముఖం కడుక్కొని, అక్కడ దగ్గర శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళి కాస్త విభూతి రేఖనిలా అలముకొని వాడు వచ్చి అక్కడ నిలబడితే, ఆహా ఈ రోజున పరమశివ స్వరూపుడు మహాభక్తులు వచ్చాడని ఆయన లోపలికి పిలిచి అన్నం పెట్టేశాడు. అన్నం పెట్టేసి వీడికి కాస్త హుషారు వచ్చిందండి. బాగా అన్నం తిని పక్కింటి వాడు బిందెత్తుకుపోయాడు. వాడు లక్షణం ఎందుకు పోతుంది, వాడు బిందెత్తుకుపోయాడు. బిందెత్తుకుపోతే ఇక చూడండి పక్కింటి వాళ్ళు ఇక ఇతన్ని తిట్టడం మొదలెట్టారు. ఏది, ఇదిగో ఈయన ఇక్కడ ఏదో అన్నదానం పెట్టాడు, ఎవరెవరు ముక్కు ముఖం తెలియనాడు, అందరూ తినడానికి వస్తూ ఉన్నారు, వాళ్ళలో ఎవరు వచ్చారో మా బిందె పోయింది ఈ రోజున, ఇలాగ ఈయన భోజనం పెట్టడం వల్ల కదా కొత్త కొత్త వాళ్ళు రావడం మా వస్తువులు పోవడం జరుగుతుందని ఇలా నిందిస్తున్నారు. ఈ నింద ఈయన విన్నాడు, అన్నం పెట్టినాయి విని ఈయన బాధపడిపోతున్నాడు. అయ్యో ఈరోజు ఒక దొంగకు అన్నం పెట్టాను, వాడు బిందె తీసుకెళ్ళాడు, నేను దొంగ అన్నం దొంగకు అన్నం పెట్టాను, వాడు బిందె తీసుకెళ్ళాడు అని వాడికి ఆ రోజు నిద్ర పట్టలేదండి. ఆ నిద్ర పట్టకపోగా ఏడుపు వచ్చింది వాడికి. నే అలా ఏడుస్తూనే వాడు నిద్రలోకి జారుకున్నాడు. కలలో భగవంతుడు ఏడుస్తూ కనిపించాడు వీడి. వీడన్నాడు, స్వామి తమరు ఎందుకండి ఏడుస్తున్నారు అని అడిగాడు. వాడన్నాడు, అబ్బాయి నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడు భగవంతుడు. నేను ఈ రోజున దొంగకు అన్నం పెట్టానండి అందుకే ఏడుస్తున్నాను అన్నాడు వీడు. దానికి భగవంతుడు అన్నాడు, ఒక్కరోజు పెట్టినందుకే నువ్వు ఏడుస్తున్నావు, నేను 40 ఏళ్ళ నుంచి పెడుతూనే ఉన్నాను, నేనేంత ఆడవాలి. అంతే కదా, ఒక్కరోజు పెట్టినందుకు నువ్వు ఏడిస్తే 40 ఏళ్ళ నుంచి నేను బెట్టబట్టగలిగాడు, నీ ఇంటి దాకా వచ్చాడు, మరి నేనేంత ఆడవాలి, అందుకని నేను ఏడుస్తున్నాను. సమశత్రౌ చ మిత్రే చ తధామానావమానయో తుల్య నిందాస్తు తిర్మౌనిహి సంతుష్టో ఏనకేనచిత్. ఆయనకి వీళ్ళు వాళ్ళని భేదం ఉంటే, దేహాభిమానం ఉంటే వస్తుందండి నేను నాది, దేహాభిమానం లేని లేనివాడికి నేనేది నాదేది,
అన్నీ నాదే అన్నీ నాదే అన్నీ నేనే ఇలా అనుకున్నటువంటి వాడికి దుఃఖం రావడానికి అవకాశం ఎక్కడుంది గనక. కాబట్టి పరమాత్మ యొక్క లక్షణం ఏమిటంటే అన్నింటినీ సమానంగా చూడడం. నువ్వు అన్నింటినీ సమానంగా చూస్తావు, అన్నింటిలో నీవే ఉన్నావు గనక,
ఆ ఉపాధులు అలా ప్రకాశించడానికి కారణం నీవు గనక. ఎవరైనా మన అర్థం మీద మన అర్థమును మన నుంచొని మనం ఉమ్మేసుకుంటామండి అర్థం మీద,
పోనీ అర్థం మీద ఉమ్మేసుకుంటే అది ఎవరి మీద పడినట్టు?
ఇప్పుడు నేను అర్థం ముందు నుంచొని ఉమ్ము నేను అర్థం మీద వేశానండి, ఇప్పుడు ఎవరి మీద నేను వేసినట్టు? నా మీదే కదా.
ఇప్పుడు అన్ని జీవులలో పరమాత్మ ఉంటే నేను పరమాత్మని చూడకుండా వ్యక్తుల్ని ఉపాధిని చూసి ఒకదాన్ని ప్రేమించి ఒకదాన్ని ద్వేషిస్తే అక్కడ ఎవరిని నేను పూజించినట్టు, ఎవరిని నేను ద్వేషించినట్టు? అంటే విగ్రహానికి దండం పెడతాను, ఆయన ప్రతిరూపంగా ఉన్నటువంటి వాడి మీద ద్వేషిస్తాను అంటే ఇప్పుడు నువ్వు చేసిన పూజకు ఫలితం ఏమిటి? అది లేనట్టే కదా. కాబట్టి నీకు మా లక్షణాలు లేవు, అంటే జీవ లక్షణాలు, జీవుడికి ఉండేటువంటి ఈ కుంచితమైనటువంటి ఆలోచనలు కానీ కుచ్చితమైనటువంటి ఆలోచనలు కానీ పరిమితికి నుంచి మించే పరిమితికి లోబడినటువంటి బుద్ధి కానీ లేనటువంటి వాడవి. కాబట్టి అన్నింటినీ సమానంగా చూస్తావు, అటువంటి నీవే దిక్కని నిన్ను ఆశ్రయిస్తున్నావు. బ్రహ్మ ఈశ్వరుడు ఇద్దరు వచ్చి చెప్తున్నారు, మాయా అనేది నీ ఆధీనంలో ఉంటుంది స్వామి. మాయ లేకపోతే దేహం ఎక్కడిదండి పరమాత్మకి? మాయ లేకపోతే దేహం లేదు, మాయను అంగీకరించాడు కాబట్టే దేహం వచ్చింది. ఏమండి, ఓ నీళ్ళని మనం ఫ్రిడ్జ్లో పెట్టాం, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే ఆకారాలు దొరుకుతూ ఉంటాయండి. ఒక ఆయన కృష్ణుడుగా ఉండేటువంటి ప్లాస్టిక్ బాటిల్ తెచ్చి దానిలో నీళ్లు పోసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇంకొక ఆయన ఒక కోతి ఆకారాన్ని డొల్లగా ఉండేదాన్ని తెచ్చి దానిలో నీళ్లు పోసి దాన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఇప్పుడు బయటికి తీశారండి, బయటికి తీస్తే కృష్ణుడి విగ్రహానికేమో దండం పెడుతున్నాడు, కోతి విగ్రహాన్ని ఏమో దూరంగా పెట్టాడు. ఆఖరికి ప్రపంచంలోకి వచ్చేటప్పుడు ఏ రూపాన్ని పొందుతాయి? రెండు ఆఖరికి మీరే అయిపోతాయి. దండం పెట్టిన కృష్ణుడు లేడు, దూరంగా పెట్టిన కోతి లేదు. ఎందుకని? దాని మూల స్వరూపం ఇది గనక. మరి ఈ రూపాలు రావడానికి కారణం ఏంటి అంటే అక్కడ మాయని అంగీకరించాడు కనుక దేహం వచ్చింది. ఆయన అంగీకరిస్తాడు మాయని, మనమేమో మాయని ప్రేమిస్తున్నాం, మాయ మీద మమకారం పెట్టుకుంటున్నాం. ఆయన దేహాన్ని చూస్తాడు, ఇది ఎప్పటికైనా మార్పు చెందేదే, ఈ మార్పుకు తాను రియాక్ట్ కాడండి. కానీ మనం మార్పు కలుగుతోందంటే ఒక భయం ఆవరిస్తోంది మనలో, మాయ అది కారణం ఏంటి, దేహాభిమానమే కారణం. అందుకని కృష్ణయ్య యాదవ వంశ నాశనం జరిగిపోతోందని, అది సాంబుడి ద్వారా జరుగుతోందని తెలిసినా అదే చిరునవ్వు నవ్వాడు. గాంధారి శాపం ఇచ్చినప్పుడు అదే చిరునవ్వు నవ్వాడు. అంటే ఎక్కడా కూడా ఒకదానికి లోబడి ఉండడం కానీ, ఒకటి కష్టంగా అనిపిస్తోంది కదా అని దాన్ని ఇంకో విధంగా చూడడం కానీ అది కృష్ణ చరిత్రలో మనం ఎక్కడా చూడం. అందుకని ఆయన కృష్ణతత్వం అనేటువంటిది చాలా నిగూఢమైనటువంటి రహస్యంగా కనిపిస్తోంది భాగవతంలో. అలాంటి వాడి ఇంకెక్కడో దొరకడు, భగవంతుడు కృష్ణుడి లాంటి వాడి ఇంకెక్కడో దొరకడు. మరి రామకృష్ణానంద స్వామి వారు చెప్పేవారు, మా కృష్ణుడు కింగు కాదయా, కింగు మేకర్ అనేవాడు ఆయన. మా కృష్ణుడు రాజు కాదు, రాజుని తయారు చేసేవాడు అన్నాడు ఆయన. ఎక్కడ కిరీటాలు పెట్టించుకోడండి, కిరీటాలు పెడతాడు పరమాత్మ, ఆయన పెట్టించుకోడు. ఎక్కడైనా కృష్ణుడు కిరీటం పెట్టుకున్నట్టు రాజ్యం చేసినట్టు ఉంటుందా? ఆయన ద్వారా రాజ్యం పొందిన వాడు కనిపిస్తాడు మనకి. ఒక ధర్మరాజుకి రాజ్యం వచ్చినా, అలాగే మనకి రామాయణంలో విభీషణుడికి రాజ్యం వచ్చిన, ఇలాగ మనకి చరిత్రలో చూస్తే ఆయన కిరీటాలు పెట్టేవాడు, అంతటి గొప్పవాడు పరమాత్మ. అందుకని మాయ అనేది నీ ఆధీనంలో ఉంటుంది, ఆ మాయ చేత జ్ఞానము కప్పబడి అజ్ఞానం ఆవరించిన వాళ్ళే నీ యందు భేదభావాన్ని వహిస్తారు. అజ్ఞానైన మృత జ్ఞానం తేన ముఖ్యమంత్రి గంతవహ. భగవద్గీతలో స్వామి చెప్తాడు, అజ్ఞానైన మృతం జ్ఞానం, అజ్ఞానం అనేటువంటి దాని చేత జ్ఞానము కప్పబడి ఉన్నది. ఇప్పుడు ఈ జ్ఞానాన్ని దర్శించాలంటే ఏం చేయాలి? అజ్ఞానం తొలగిపోవాలి. అజ్ఞానావరణ తొలగనిదే జ్ఞాన దర్శనం కానే కాదు. అలాగే ఈ అజ్ఞానం అనేటువంటిది పైన కప్పబడి ఉండడం చేత ఇక్కడ నిన్ను కూడా ఉపాధి రూపంగా మానవులు చూస్తున్నారు. నిన్ను దేహంతో చూసేవాడు పెద్ద మాయలో పడినవాడు సుమా.
భగవంతుణ్ణి ఒక శరీరంగా చూసేవాడు మాయ, చాలామంది అనొచ్చు కదా నా మాయలేదండి మాయలేదండి అని అనడం కాదు,
భగవంతుణ్ణి దేహరూపంగా చూసిన ప్రతి వాడికి మాయ ఆవరించినట్టే.
దాని మాయని ఎవరైతే తొలగించి ఆవరణని తొలగించి చూడగలుగుతారో వాళ్ళకే అసలైనటువంటి సత్యం గోచరిస్తుంది. కాబట్టి జ్ఞానులైన పండితులు ఒకే మనస్సుతో ఆలోచించి అన్నీ నీవే అని అనగలుగుతాడు. అన్నీ నీవే అని అనాలంటే ఎంత జ్ఞానం వాడిలో పరిపుష్టంలో కలకపోతే ఆ మాట అనగలుగుతారండి. అది అనుభవించడం చాలా కష్టం. పైగా జీవులందరికీ కూడా నువ్వు ఈశ్వరుడివి. జ్ఞానులైన వారు తమ మనస్సుని ఏ వైపుకి పోనివ్వకుండా నీయందే దృష్టి నిలుపుతారు. అందువల్ల నీ పాదం అనేటువంటి నావ ఆధారంతో వీళ్ళు భయంకరమైన మహాసముద్రాన్ని ఆవుదూడ అడుగు దాటినంత తేలికగా దాటగలుగుతారు అని చక్కగా స్వామి వారిని స్తుతిచ్చారు. అంతకు ముందర అవతారాలు ఎన్నున్నాయో వాటన్నింటినీ తలుచుకున్నారు. ఓసారి పరమాత్మ గురు పాఠీనమవై జలగ్రహమవై కోలంబవై శ్రీనుకేశరివై భిక్షుడవై భయనుడవై క్ష్మాదేవతా భక్తవై ధరణీనాదుండవై దయాగుణగణోధారుండవై లోకమును పరిరక్షించిన నీకు మృగ్యదన్ ఇలా భారంబు వారింపవే.
బ్రహ్మరుద్రులు అంటున్నారు, స్వామి తమరు ఎన్నో ఎన్నో అవతారాలు ఇచ్చారు, మత్స్యావతారం, కూర్మావతారం, వరాహావతారం, నరసింహావతారం, రామనమూర్తి, హయగ్రీవుడు, పరశురాముడు, రామచంద్రుడిగా అవతరించి లోకాన్ని పరీక్షించిన నీకు మ్రొక్కుతున్నాను, ఈ భూభారాన్ని తొలగించవయ్యా. ముచ్చిరియున్నది లోకము నిచ్చలు కంసాధికలు నిర్దయలేచన్ మచ్చిగ కావలయమలయు విచ్చేయము తల్లి గడుపు వెడలి ముకుందా. ఈ కంసుడి యొక్క అరాచకానికి భూదేవి బాధలు పడుతోంది, చక్కగా ఒక అవకాశాన్ని నువ్వు మాకు ప్రసాదించావు స్వామి, చక్కగా ఈ దేవకీదేవి గర్భాన్ని విడిచిపెట్టి లోకోద్ధరణ కోసం బయటకు పాదాన్ని మోపవయ్యా అని వాళ్ళు ప్రార్థించారు. ఇక్కడ అమ్మకు రక్ష చెప్పారు, దేవకీదేవి కూడా రక్ష చెప్పారంటే ఈవిడ గర్భమునకు రక్ష కలుగుగాక. సీమంత వేడుకలు జరుగుతాయి కదండి, సీమంతపు వేడుకలలో అక్కడ ఎందుచేత అంతమంది ముత్తైదువులని మంగళాశీర్వచనం చేయిస్తారంటే, ఇంతమంది ఆశీస్సులు ఆ తల్లికి చల్లగా చేరి లోనుండేటువంటి బిడ్డ సుఖంగా ఈ లోకంలోకి వచ్చెదురుగాక. ఆడైతే ఆడ, మగ అయితే మగ, ఇలాగా లోకంలో ఉండేటువంటి మామూలు మన సంతానానికే ఇటువంటి రక్ష కలిగితే దేవాదిదేవుడైన నారాయణుడే బయటకు వచ్చి పాదం మోపబోతున్నాడు కదా, మరి ఈయనకు మంగళాచరణం చేయగలిగిన వాడు ఎంత గొప్పవాడు రావాలంటే ఆ బ్రహ్మ ఈశ్వరుడు వీళ్ళిద్దరూ వచ్చి ఆ తల్లికి మంగళం పాడారు, అంటే దేవకీదేవికి మంగళం చెప్పారు. తల్లి నీ ఉదరంలోన ప్రధాన పురుషుడు ఉన్నవాడు, ప్రధాన పురుషుడు ఆయనకు పెట్టినటువంటి పేరు ప్రధాన పురుషేశ్వర. విష్ణు సహస్రనామాల్లో కూడా భగవంతుడికి ఒక నామం ఉందండి, ప్రధాన పురుషేశ్వర నారసింహవపు శ్రీమాన్ కేశవ పురుషోత్తమ. ప్రధాన పురుషుడు అనే పేరు బ్రహ్మరుద్రుడు పెట్టిన పేరు. అందుకే ఒక విష్ణు సహస్రనామంలో భగవంతుడి అవతార వైభవ రహస్యాలన్నీ నామాలు కూడా గుదిగురిచి అందించారు. ఆ ఒక్కడే చదువుకుంటే చాలు మనం, పరమాత్మ యొక్క అన్ని నామాలు అందులో కనబడతాయి. ఇక్కడ ప్రధాన పురుషేశ్వరుడు అని పిలిచారు ఆయన. తల్లి నీ గర్భంలో పురుషోత్తముడు ఉన్నాడమ్మా, ప్రధాన పురుషుడు ఉన్నవాడు, ఎల్లి పుట్టాడు, రేపే పుట్టబోతున్నాడు, కంసునిచే భయం ఇంత లేదు. నువ్వు కంసుని చూసి భయపడుతున్నట్టున్నావు, బాధపడుతున్నట్టున్నావు, ఆయనతో భయం లేదు. నిజంబు, ఇది సత్యము, మా తెల్లవారలకు భద్రమయ్యాడు. మీ పిల్లాడు లోకానికి మాత్రమే కాదమ్మా భద్రత, కేశవుడు ఈశ్వరుడికి భద్రత, ఈ కేశవుడే బ్రహ్మగారికి భద్రత, మా ఇద్దరికీ భద్రత కలిగించగలిగిన వాడు ఈ పిల్లాడే, అంటే నారాయణమూర్తి. అటువంటి పిల్లాడికి మంగళమగుగాక, మా తెల్లవారికి భద్రమయ్యాడు, మా అందరికీ శుభం కలుగుగాక, మంగళమగుగాక. ఇంక నీ కడుపెప్పుడు చల్లగావలి యాదవావడి సంత సంబున పొంగగన్. ఈ యాదవ వంశం చల్లగా ఉండేట్టుగా అటువంటి గర్భంలో ఉదయిస్తున్న నారాయణమూర్తికి నమస్కరిస్తూ మేము నిష్క్రమిస్తున్నామమ్మా అని అమ్మవారి యొక్క గర్భానికి మంగళాన్ని పాడి వాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇక స్వామివారు ఏది ఈ లోకంలో అడుగు పెట్టే సమయం ఆసన్నమైంది. పంకజముకి నీలాడను సంకటపడ కాలులమాన సంబుల నెల్లను సంకటంబు దోచెమెల్లన సంకటములు లేని దోచ సత్పురుషులకు. పరీక్షిత్ మహారాజా, పద్మముఖం వంటి కలిగిన పద్మం వంటి ముఖం కలిగినటువంటి దేవకీదేవి
ప్రసవించడానికి వేదన పడుతూ ఉంటే దుష్టుల మనస్సులో ఆవేదన కలిగిందట. ఈవిడికేమో ప్రసవ వేదన, వాళ్ళకేమో ఆవేదన. ఎందుకని? ఇక పరమాత్మ పుట్టడమే వీళ్ళ ఆయుష్యులు లెక్క వేసుకోవడానికి. ఇక ఒక రోజు ఉంటాడా, 2 రోజులు ఉంటారా, 6 రోజులు ఉంటారా, వీళ్ళ మరణం ఎప్పుడెప్పుడు ఎవరా సంభవించాలో పరమాత్మ యొక్క నిర్ణయం ప్రకారం జరిగి ఉన్నది కనుక ఈ దుష్టులైనటువంటి వాళ్ళకి ఈ నారాయణుడు ఉద్భవించేటువంటి సమయంలో వాళ్ళ మనస్సులన్నీ కలవల పడుతున్నాయి. దుష్టుల మనస్సులో ఆవేదన కలిగింది, మంచి వారికి కష్టాలు నెమ్మదిగా తొలగుతున్నాయన్నమాట. ఇక అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఆనందాన్ని పొందుతున్నారు. ఎలాంటి ఆనందాన్ని పొందారో ప్రకృతి రూపంగా చెప్పారండి. ప్రకృతి వికృతిం విద్య సర్వభూత హితప్రదా శ్రద్ధా విభూతిం సురభిం నమామి పరమాత్మికా. లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తరంలో మొట్టమొదటి నామం ఏమిటంటే ప్రకృత్యై నమః. ఎందుకని ప్రకృతిగా చెప్పారమ్మనంటే నారాయణమూర్తి యొక్క ఆనందాన్ని పొందితే ఆ ఆనందం ఎలా కనబడుతోందో మనకు ప్రకృతి చక్కగా శోభిస్తున్నటువంటి ఆ రూపంలో ఆయన్ని పొందినప్పుడు కలిగేటువంటి ఆనందం ఎలా ఉంటుందో ప్రకృతి రమణీయతని బట్టి చెప్పచ్చు. అంటే బాగా వికసించినటువంటి పుష్పం, బాగా పుష్పించినటువంటి పుష్పాలు, అలాగే బాగా పండి విరగగాసినటువంటి పండ్లు, ఇవన్నీ కూడా నారాయణుడితో కలిగిన అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుంటాయి. రామాయణంలో సుమంత్రుడు రథాన్ని ఎక్కించుకొని వెళ్తాడండి. అయోధ్యాకాండలో సుమంత్రుడు రథాన్ని ఎక్కించుకొని అయోధ్య నుంచి అడవుకు తీసుకెళ్ళాడు రామచంద్రమూర్తిని. ఇలా వెళ్ళేటప్పుడండి ఆ మార్గ మధ్యలో చెట్లు ఉంటాయి కదా, ఈ చెట్లన్నీ బాగా పుష్పించి ఆ పువ్వులన్నీ రాముడి మీద కురుస్తున్నాయి అండి. ఇలా గాలి రావడం, ఆ పుష్పాలన్నీ రామచంద్రమూర్తి మీద అలా అభిషేకంగా కురియడం, బాగా పండ్లతో వంగినటువంటి చెట్లు నారాయణ పాదాలకు నమస్కరిస్తున్నట్టుగా రాముడి పాదాలను తాగుతున్నాయటండి. ఏది? ఫలభారంతో వంగినటువంటి చెట్లు, పుష్పించినటువంటి పుష్పాలు రాముడికి అభిషేకం చేస్తున్నాయి. ఆ ప్రవహిస్తున్నటువంటి నదీ తరంగాల్లో వచ్చే తుంపరులు రామ పాదాన్ని కడగడానికి వేగంగా ప్రవహిస్తూ గాలి కూడా వాటితో చేరి ఆ తుంపరులు రాముడి శరీరాన్ని తాగుతూ ఆనందాన్ని అనుభవిస్తున్నాయట. ఈ దృశ్యం ఎవరు చూశారండి? సుమంత్రులు వారు చూశారు. అంటే ఇక్కడ పరమాత్మ యొక్క దర్శనానికి ప్రకృతి ఎంత పరవశిస్తోంది, ప్రకృతి అంటే అమ్మ, అమ్మ ఎంత పరవశిస్తోందో చూపించారు అక్కడ. మరలా ఇదే రథం సుమంత్రులు వారు రాముణ్ణి ఎక్కడి దాకా వదిలిపెట్టాడండి? రామాయణంలో గుహుడి దాకా వదిలిపెట్టాడు. ఆ గుహుడు ఏం చేశాడు? పడవెట్టించుకొని గంగానదిని దాటడానికి రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని, సీతమ్మ తల్లిని, ముగ్గురిని కూర్చోబెట్టి తీసుకెడుతున్నాడు. సుమంత్రులు వారు అక్కడే నిలబడ్డాడు. రాముడు అన్నాడు, సుమంత్ర ఇక నువ్వు వెళ్ళి రావయ్యా, మా ప్రయాణం ఇక్కడిదాకా జరిగిందని మా తండ్రి గారికి చెప్పడానికి నువ్వు సాక్ష్యం. నిన్ను ఎందుకు పంపిస్తున్నాను? మా నాన్నగారు నువ్వు వెళ్ళగానే అడుగుతాడు, ఏమయ్యా రాముడి ప్రయాణం ఎక్కడిదాకా జరిగింది అని. చెప్పడానికి నువ్వు వెళ్ళాలి, మా ప్రయాణం ఎక్కడిదాకా జరిగిందో మా తండ్రి గారికి తెలియాలి అని ఈయన పంపించాడు. పంపించినటువంటి సుమంత్రుల వారు దశరథుడి దగ్గరికి వచ్చాడు. దశరథుడు అన్నాడు, ఏమయ్యా మా రాముడు కూడా వచ్చాడా అన్నాడు. ఇంకెందుకు వస్తాడయ్యా రాముడు, నువ్వే కదా వనాలకు పంపించేశావు, కైకమ్మ చేత 14 ఏళ్ళు వనాలకు వెళ్ళిపోమని చెప్పి చెప్పించావు కదా, ఇంకెందుకు వస్తాడు రాముడు అని అంటూ ఉంటే దశరథుడు కిన్నుడై బాధపడుతుంటే సుమంత్రుడు ఒక మాట అన్నాడు. దశరథ, నేను ఒక మాట చెప్తున్నాను, రాముడు రథంతో వెళ్ళేటప్పుడు ఇన్ని పుష్పాలు, ఇన్ని ఫలాలు, ఇన్ని నీటి తుంపరల ప్రవాహాలు ప్రకృతి పరవశించి రామ శరీరాన్ని తాకడానికి ఉవ్వెళ్ళూరుతూ రాముడి సేవలో తన్మయత్వాన్ని పొందాయి. రాముడు వెళుతున్న రథంలో నేను చూసినటువంటి విషయం అది. ఇదే రథంలో రాముడు లేకుండా నేను తిరిగి అయోధ్యకు వస్తుంటే ఒక్క చెట్టుకే పుష్పం లేదన్నాడు. ఇదే మార్గంలో రాముడు లేకుండా రథం నేను నడిపించుకొస్తుంటే ఒక్క చెట్టుకే ఫలాలు లేవు, ప్రవాహాలు కూడా ఏదో కన్నీరు వచ్చినట్టుగా, పేదపడుతున్నట్టుగా, బొట్టు బొట్టు కన్నీరు విడిచినట్టుగా, బాగా ఉధృతంగా ప్రవహించిన ప్రవాహాలు కూడా తమ ఉధృతిని తగ్గించుకొని పిల్లకారవల్లాగా మందంగా సాగుతున్నాయి, కానీ ఆనందం ప్రవాహాల్లో కనబడలేదు. అంటే అక్కడ అర్థం ఏమిటండి? రాముడు లేని రథానికి ప్రకృతి పరవశించదు, రాముడు ఉంటే ప్రకృతి పరవశిస్తుంది. ఇప్పుడు రథం ఏమిటండి? శరీరం, శరీరమే రథం. ఈ రథంలో ఎవరిని అధిరోహించుకోవాలి మనం? పరమాత్మ అయినటువంటి రామచంద్రమూర్తిని అధిరోహించుకోవాలి, నారాయణమూర్తిని అధిరోహించుకోవాలి. ఆయనతో మనం కనుక ఈ రథంలో పెట్టుకొని, అంటే పరమాత్మ యొక్క భావనతో కనుక మనం ప్రవేశిస్తే ప్రకృతి అంతా కనపడేది ఆయనే. అంటే కనిపిస్తున్నటువంటి దానిలో ప్రతి దానిలో ఆయనే వ్యక్తమవుతాడు నీకు, ఇంకో వస్తువు కనపడదు. ఆయన లేకుండా ఉన్నాడు అనుకోండి, ప్రతి వస్తువులో మనకి దోషమే కనపడుతుంది. వారు అలా ఉన్నారు, వీరు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, ఈ భావనలే మనకు కనబడతాయి. ఆయన్ని కనుక మనం అధిరోహించుకుంటే ఈ ద్వేషబుద్ధులు, ద్వైత భావనలు మనలో కలగనే కలగవు అన్నమాట. అందుకని ప్రకృతి రమణీయత పరమాత్మ యొక్క దర్శనానికి సంకేతం. ఇక్కడ ఎంత అద్భుతంగా ప్రకృతి మారిందో, శ్రావణమాసం వర్షాలు కురిసేటువంటి శుభమైనటువంటి మాసం, అలాగే శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం కనుక పౌర్ణమి రోజున ఉంటే దాన్ని శ్రావణం అన్నారు. శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రం. విష్ణుమూర్తి జన్మ నక్షత్రం పౌర్ణమితో కలిస్తే అది బాగా ఆనందం. ఎవరికి? అమ్మవారికి. ఎందుకని? అమ్మవారికి చంద్రుడు సహోదరుడు కనుక చంద్రామిరణ్మయ ఈ లక్ష్మీ జాతవేదో మమావహ. అమ్మవారు చంద్రుడికి తోబుట్టు అన్నమాట. కాబట్టి ఈ చంద్రుడితో కూడిన శ్రవణ నక్షత్రం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి మాసం. ఆ మాసంలోనే నారాయణుడు ఉద్భవించబోతున్నాడు. ఈ శ్రావణ మాసంలో ప్రకృతి ఎలా ఉందో చెప్తున్నాడు పోతనామాచ్యుల వారు. స్వచ్ఛంబులై పొంగే జలరాసులేడును గల ఘోషణంబుల మేఘంబులురిమే గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లే దిక్కులు మిక్కిలి తెలివిదాచే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే హోమానలంబు చెండుంది వెలగే కొలకులు కమడాలి కులములై సిరినొప్పే ప్రవిమలతో ఎలై పారే నదులు వరపుర గ్రామ దోషయ వసుదయొప్పే విహగరవ పుష్ప ఫలముల గలశివనము అలరు సోనలు గురిసి అయ్యా అమరవరలు దేవదేవుని దేవకి దేవి కనగా. ఇక్కడ కృష్ణ జననం జరిగే సందర్భంలో ఏడు సముద్రాలు ఉప్పొంగాయి అన్నాడు. అంటే జ్ఞానము పరమాత్మ యొక్క జననానికి సంకేతం. పరమాత్మ ఎలా పుడతాడండి? పరమాత్మ క్షీరసాగరంలో ఉన్నాడంటారు కదా. క్షీరసాగరం అంటే అర్థమేమిటి? జ్ఞానమే భగవంతుని యొక్క సాగరం. ఆ జ్ఞానంలో నుంచి ఉద్భవించేవాడే పరమాత్మ. అందుకని మనకు పరమాత్మ పుట్టడానికి ఏకైక సాధనం ఏమిటంటే వీలున్నంత వరకు జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడం. అందుకే నహి జ్ఞానైన సదృశం పవిత్రమహ విద్యతే తత్వయం యోగ సంసిద్ధి కాలేనాత్మని విందతి అని 4వ అధ్యాయంలో చెప్పాడు. పవిత్రమైన వస్తువు నన్ను చేరడానికి పొందేటువంటి ఏకైక వస్తువు జ్ఞానం మాత్రమే అని చెప్పాడండి భగవద్గీతలో స్వామి. అలాగే ఇక్కడ జలము పొంగడం అంటే జలానికి నారము అని పేరు, జ్ఞానము అని పేరు. ఎంత సంపాదించుకోవడానికి వెళ్ళాలి ముందుకి అంటే మన ఆఖరి క్షణం వరకు కూడా తెలుసుకునేటువంటి దాన్ని మాత్రం వదలకూడదు. తెలుసుకోవడం ఎప్పుడు ఆపేస్తామో అదే మృత్యు అన్నారు. సోక్రటీస్ అనే మహానుభావుడు విషం తాగి చచ్చిపోయే శిక్ష వేశారండి ఆయన. సోక్రటీస్ ఆయన్ని అడిగారు ఒక ఖైదీ, అక్కడ వాళ్ళు ఉంటారు కదండి ఎవరో అక్కడ పోలీసులు, వాళ్ళు ఆఖరి కోరిక ఏంటో అడుగుతారు కదా, రేపటి రోజున ఉరి వేయబోతేనో జీవిత శిక్ష వేయబోతేనో మీకేం కోరిక ఉంది అని అడుగుతారు. సోక్రటీస్ని అలాగే వచ్చి అడిగారట, ఏమయ్యా నీకేమైనా ఒక కోరిక ఉందా అంటే నాకేం కోరిక లేదండి అన్నాడట మహానుభావుడు. సరే ఈ లోపల ఎవరో ఒక అద్భుతమైన తత్వం, జీవనాన్ని గురించి, జీవితాన్ని గురించి, మానవ జన్మ సార్థకతని గురించి ఎవరో దూరంగా ఒక పాట పాడుతున్నారండి. ఆ బ్యారక్లో ఎవరో ఉంటారు కదా అక్కడ లోపల ఖైదీలు ఉండేటువంటి గదుల్లో. వెంటనే ఆ సెంట్రీని పిలిచి ఇంతకుముందు నన్ను ఏదో అడిగారు కదా మీరు అన్నారు. అవునండి, మీకేమైనా ఆఖరి కోరిక ఉంటే చెప్పండి అని అడిగాము, మీరు ఏం లేదన్నారు కదా అన్నారు. ఇప్పుడు నాకు కోరిక కలిగింది, ఆ పాట పాడేవాడిని తీసుకురండి అన్నాడు. ఏం ఇప్పుడు ఏం చేస్తావు అని తీసుకొస్తే అన్నాడు. ఏం లేదు, ఆ పాట నేర్చుకొని చచ్చిపోతానన్నాడు. పాట నేర్చుకొని చచ్చిపోతానన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ఏం ఇప్పుడు ఆ పాట నేర్చుకోకపోతే నీ కొప్పలైన ముందుతాయా, ఏం చేస్తావు, చచ్చిపోతావు, విషం దాటితో చచ్చిపోతావు రేపు పొద్దున, ఏం నీకు ఆ పాట నేర్చుకోవాలని ఏమిటంత కుతూహలం అంటే, అప్పుడు ఆ సోక్రటీస్ గారు చెప్పారట, నేను రేపు చచ్చిపోతాను కదా అని నన్ను ఇప్పుడే చచ్చిపోమంటావా అన్నాడట. అంటే అర్థమేమిటంటే మనిషి తన యొక్క జీవిత సత్యాన్ని తెలిపే ఏ సత్యమైతే మనకు మహాత్ములు అందించారో దాన్ని తెలుసుకోవడంలో మనం ఒక క్షణం వృధా చేసినా అది మరణంతో సమానమే. మహాత్ములు చెప్పేటువంటి సత్యాన్ని గుర్తించడానికి ప్రతి క్షణం మనం తపన పడి తీరాల్సిందే. అందుకని ఈ తత్వానికి వేదాంతానికి ముగింపు లేదండి, నిరంతరం తెలుసుకోవాల్సిందే. నిరంతర విద్యార్థే అట్లుగా ఉన్న విద్యార్థి అయిన యోగి వినయ భయభక్తులైన పెనుగొనంగా అలా చతుర్విధ శుశ్రూషలు ఆచరించుకొనుచు అనిశంభు గురువుల కొలుచునగా సీతారామాంజనేయ సంవాదంలో అట్లుగావున విద్యార్థి అయిన యోగి.
ఏమని యోగినే విద్యార్థిగా చెప్పారంటే ఇక మనం ఎంత విద్యార్థులం కావాలి?
నిజంగా విద్యార్థి అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడాలి మనం.
ఎందుకంటే అక్కడ ఆ స్థితిలో ఉన్నాయన కూడా విద్యార్థి అనట, నిరంతరం తెలుసుకోవలసినటువంటి అవకాశం ఉంది అని అక్కడ మహాత్ములు మనకు తెలియజేశారు. మరి మనం ఎంత తెలుసని మనం అనుకుంటున్నాం? మనలో ఉండేటువంటి ఒక లక్షణం ఏంటంటే నాకు అన్నీ తెలుసు, తెలుసుకోవాల్సిన అవసరం లేదు, నేను చాలా తెలిసేసుకున్నాను, ఇప్పటికే బోరెంత భారం అయిపోయింది, ఇక నేను తెలుసుకోవాల్సింది లేదనుకుంటాం. ఎంత తెలుసుకున్నామని అయిపోతున్నది, దానికి ఎండ్ లేదు, దానికి ఎప్పుడు కూడా ఇంకా కామానే ఉంటుంది. ఇంకా నేర్చుకోవాల్సిన దానికి ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది.
సశేషం అని పెడతారు కదండి సీరియల్, అయిపోకపోతే సశేషం అని పెడతారు. అలాగే మన జీవితంలో కూడా నిరంతరం నేర్చుకుంటూ ఉండాల్సిందే.
అందుకే దత్తాత్రేయులు వారు అన్నారు, నాకు 24 మంది గురువులయ్యా,
నాకు ఏది కనిపించినా గురుస్వరూపమే.
ఎందుకని ప్రపంచంలో 2 నేర్పుతోంది గురుస్వరూపం, 1 ఎలా ఉండాలి, 2 ఎలా ఉండకూడదు. ఎలా ఉండాలని చెప్పేది గురువే, ఎలా ఉండకూడదు అని చెప్పేది కూడా గురువే.
ఉండకూడదు అని చెప్పేది నాకు గురువే, ఉండాలి అని చెప్తోంది కదా ఒక వస్తువు, అది కూడా నాకు గురువే.
కాబట్టి ఆయనకు ప్రతిదీ గురువేనండి. దత్తాత్రేయుడి వారికి రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు,
సముద్రం ఒడ్డున పోతున్నారట దత్తాత్రేయుడి వారు,
పోతుంటే ఒక గడ్డిపోచ ఒడ్డుకొచ్చి కనపడిందట.
ఈయన గడ్డిపోచను మళ్ళీ నీళ్ళలోకి వేశాడట,
సముద్రంలోకి వేశాడు. మళ్ళీ ఆ నీరు ఏం చేసింది, ఒడ్డుకు తెచ్చేసింది, మళ్ళీ గడ్డిపోచ ఒడ్డుకొచ్చేసింది. ఇక గడ్డిపోచని చేత్తో పట్టుకొని దత్తాత్రేయుడు అడుగుతున్నాడు సముద్రాన్ని, ఏమే ఇంత విశాలంగా ఉన్నావు, ఇంత బాగా గొప్పగా ఉన్నావు, ఈ గడ్డిపోచకు స్థానం ఇవ్వలేకపోయావా, ఏ ఇది ఎంతుంది, దీని ఒక్కదానికి స్థానం ఇస్తే నీ కొంప ఏమైనా మునిగిపోతుందా, ఏ ఎందుకు ఇవ్వవు దీనికి స్థానం అని అడిగితే, మహాత్మా క్షమించండి, మీకు తెలియక నన్ను అడుగుతున్నారని అనుకోను, కానీ లోకానికి చెప్పడానికి నన్ను ప్రశ్నించారు కనుక ఇదే కదా అని ఒకదానికి నేను స్థానం ఇస్తే ఇలాంటి బోరెడు చేరి నన్ను కప్పెట్టేస్తాయి. ఒకనాడికి ఇక్కడ సముద్రం ఉండేది అని చెప్పుకుంటారు, అంతే కదా, ఒకదానికి స్థానం ఇస్తే నేనే ఉండను. అలాగే నేను కూడా ఏ ఒక్క సంకల్పానికి తావిచ్చినా ఆ నేను అనేటువంటి సత్య వస్తువుని నేను గుర్తించడానికి అవకాశం లేకుండా పోతాం. నేను దేహం కాదండి, నేను దేహం అనుకుంటే జీవుడు, నేను సర్వాంతర్యామి అయిన పరమాత్మ అనే అనుభూతి కలిగితే అదే దేవుడు, అదే శివుడు. నేను దేహాన్ని ఆపాదిస్తే జీవుడు అవుతున్నాడు, నేను అనేది సర్వాంతర్యామి అయిన పరమాత్మ రూపంగా కనుక చూస్తే వాడు శివుడు అవుతున్నాడు. శివుడు జీవుడు రెండు కూడా దగ్గర దగ్గరగా ఉంటాయి మనకు. మన రామకృష్ణ స్వామి వారు చెప్పేవారు, శవము శివం రెండు దగ్గర దగ్గరగా ఉంటాయి. శివము శవం రాయండి, శవం రాస్తారు, శా రాస్తే పైన తలకట్టు పెడతారు, శీ రాస్తే లోపలికి గుడి చూడతారు. శవం అనేది పైకి లేస్తోంది, అంటే అహంకారం, నేను నేను నేను, ఇది శవం. శివం అంటే తనలోకి తన ప్రయాణం. శీ రాయాలంటే ఏం చేస్తారు, గుడి లోపలికి పెడుతుంది, అంటే తన లోపలికి తాను పెడితే శివుడు అవుతున్నాడు, తానే నేనే అహంకారం చెందితే శవం అవుతున్నాడు. కాబట్టి మనకు మహాత్ములు చెప్తున్నారు చక్కగా ప్రకృతి ఎంత గొప్పగా ఆ స్వామివారి వైభవం ఆయన బయటకు వచ్చేటువంటి స్థితిలో పాడిని గంధర్వోత్తములు చక్కగా వాడు పాడుతున్నారు, ఆడిని రంభాధికాంతల ఆనందమునన్ చక్కగా నృత్యం చేస్తున్నారు, కూడిని సిద్ధులు ఎంతోమంది మహాత్ములు ఒక చోట చేరి పరమాత్మ యొక్క వైభవాన్ని తలుచుకుంటున్నారు, సిద్ధులు భయములు వీడిని చారణులు ఎవరైతే గుహలో ఉండి తపస్చేస్తున్నారో వారు ఇప్పటిదాకా గూఢంగా తపస్చేశారు. కంసుడికి మేము తపస్చేస్తున్నామని తెలిస్తే మా తపస్సు ఎక్కడ భగ్నం చేస్తాడోననే భయంతో తపస్చేస్తున్నారు. ఇప్పుడు నారాయణుడి లోకంలో ఉద్భవించబోతున్నాడనే ఆనందంతో భయాన్ని వీడి బహిరంగంగా వాళ్ళ తపశ్చర్యల్ని ఆచరిస్తున్నారు. మెరసే వేల్పుల భేరుల్ అంటే ఈ దేవతలందరూ దుందుబి విజయ దుందుబి ధ్వనులన్నీ కూడా చెవులకు వినబడుతున్నాయి. అటువంటి సమయంలో సుతుగని దేవకి నడివేయి అతి శుభగతి తారన్ను గ్రహం బులనుండన్ దితిసుత నిరాకరిష్ణున్ శ్రితవదనలంకారిష్ణున్ జిష్ణున్ విష్ణున్. అలాంటి సమయంలో దేవకీదేవి అర్ధరాత్రి వేళ విష్ణువుని కన్నదండి. మా రామకృష్ణాన స్వామి వారు చెప్పారు, మధ్యాహ్నం పుట్టినవాడు రాముడు, అర్ధరాత్రి పుట్టినవాడు కృష్ణుడు.
మధ్యాహ్నం పుట్టాడంటే ఆకలిని జయించాడు, అర్ధరాత్రి పుట్టాడంటే కామాన్ని జయించాడు.
ఏమంటే మధ్యాహ్నం రెండయింది మూడయింది అన్నం పెట్టకుండా భాగవతం చెప్తానంటే ఒక్కరుంటారండి ఇక్కడ? మధ్యాహ్నం రెండయిందండి ఏం తింటాలే ఉదయం పూట, ఇంకా నేను భాగవతం చెప్తాను కూర్చోండి అంటే నీ భాగవతం మండిపోను మా కోలాపల కడుపు మండుతుంటే నీ భాగవతానికి వచ్చినాయి తెప్పలో అని తిట్టుకుంటారా తిట్టుకోరా? మరుసటి రోజు ప్రవచనానికే రారు. అంటే మధ్యాహ్నం అనేది ఆకలికి సంకేతం. మధ్యాహ్నం పుట్టాడంటే అర్థమేమిటి? మానవుడు రెండు నిగ్రహించడం కష్టం అండి, ఒకటేమో జిహ్వా చాపల్యం, రెండవది ముఖ్యా చాపల్యం.
ఈ రెండు చాలా కష్టం. ఈ రెండు కంట్రోల్లో పెట్టుకుంటే సాధన చాలా వరకు అయిపోతుందండి.
ఏమిటి? మొట్టమొదటిది అనడం తినడం, తరువాతది ఇంద్రియ చాంచల్యం,
కామానికి కారణమయ్యేటువంటి ఇంద్రియ చాంచల్యం.
ఇది ఏమో పైన ఓవర్ హెడ్ ట్యాంకీ, ఇది పైన పెట్టాడు భగవంతుడు.
ఓవర్ హెడ్ ట్యాంకీలో నీళ్లు లేకపోతే కింద ఎంత తిప్పినా ట్యాప్కి నీళ్లు రావు.
ముందు కంట్రోల్ చేయాల్సింది జిహ్వా చాపల్యం.
రామకృష్ణానంద స్వామి వారు చక్కగా ఎన్ని ఉపమానాలు చెప్పాడనండి మహానుభావుడు.
ఎందుకంటే ఆయన రచన
ఎలా నడిపిస్తుంది, సాధకుల్ని ఎలా నడిపిస్తుందంటే, మహాత్ములు నిర్గుణ రూపంలో వారి స్వరూపాన్ని పొంది కూడా సాకారంతో వారు చెప్పిన ఏ వాక్ అయితే ఉందో అది మనకు సాధనలో ఎప్పుడూ మనకి ఒక మెట్టేనండి, ఒక సోపానమే. వారి వాక్కు మనకు సోపానం సాధనలో.
ఆయన చెప్పాడు అబ్బాయి ఓవర్ హెడ్ ట్యాంకీ ఉంటుంది కదా పైన, ఇంటి పైన ట్యాంకీలు కట్టుకుంటున్నారు కదా ఇప్పుడు,
ఆ ట్యాంకీలో ఓసారి కాకి ఓ ఎలుకను తెచ్చి తింటూ తింటూ ఆ ఎలుకను నీళ్ళలో వదిలేసిందండి. ఇవి నీళ్ళలో ఎలుక పడిపోయింది ఓవర్ హెడ్ ట్యాంకీలో.
ఒక మొదటి రోజు తెలియదు ఆ వాసన, రెండవ రోజు కాస్త ఆ ఎలుకకి దుర్వాసన వస్తుంది, అది ట్యాంకీ నీళ్ళలో చేరిపోయింది. ఇప్పుడు అక్కడి నుంచి అనేకమైన ప్రాంతాల్లోకి మీకు ట్యాపులు వెళ్ళాయి. దేవుడి గుడి దగ్గర ఒక ట్యాప్ పెట్టారు, అంట్లతో మీ దగ్గర ఒక ట్యాప్ పెట్టారు, బట్టల వాషింగ్ మిషన్ దగ్గర ఒక ట్యాప్ పెట్టారు.
ఇప్పుడు మీరు ప్రతి ట్యాప్ దగ్గరికి వెళ్ళి ట్యాప్ తిప్పి వాసన చూస్తే దేవుడి గుడి దగ్గర నీళ్ళు ఏమైనా గంధం వాసన వస్తాయా?
దేవుడి గుడి దగ్గర కదండి ఉంది మరి ట్యాపు. మరి దేవుడు అంటే పరిమళ భరతుడు కదండి, పరిమళ భరతుడైన భగవంతుడి దగ్గర ఎందుకు తెచ్చిన అవసరం ఎందుకు వస్తుందండి? అంటే
పైన వాటర్ ట్యాంకీ చెడిపోయిందండి,
ట్యాంకీ చెడిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఉన్న పంపు కూడా వాసనే. అలాగే మనం తినేది అనేది కనుక అదుపులో ఉంటే చాలా గొప్పది.
అందుకే ముందు ముందు ఈ దీన్ని కంట్రోల్ చేసుకోమన్నారు జిహ్వా చాపల్యం. రెండవది ఏమిటి? ఇంద్రియ కామానికి కారణమయ్యేటువంటి
గుహ్యేంద్రియ చాపల్యం. ఈ రెండు మానవుడిని నాశనం చేస్తాయి.
కాబట్టి ఈ రెండు మనకి ఏది జాగ్రత్తగా ఉండాలి అంటే, ముందు ఈ నోటి నుంచి వచ్చేటువంటి మాట, తినేటువంటి పదార్థాలు, ఇవి చాలా జాగ్రత్తగా మనం వశం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అందుకని ఇక్కడ పరమాత్మ చూడండి, మధ్యాహ్న వేళ పుట్టాడంటే ఆకలి దీన్ని జయించాడు, అర్ధరాత్రి పుట్టాడంటే కామం.
అర్ధరాత్రి ఎవరికి మెరుపు వస్తుందండి? కాముకుడికి మెరుపు వస్తుందండి.
ఇంద్రియాలను జయించలేని వాడు అర్ధరాత్రి తిరుగుతూ ఉంటాడు. ఇంద్రియాలంటే కేవలం ముఖ్యేంద్రియం అనుకోకండి, తినే చాపల్యం కలిగిన వాడు, చాంచల్యం కలిగిన వాడు, ఎవరైతే ఎక్కువగా బయట వ్యవహారాల పట్ల ఆసక్తి ఉంటుందో వాడికి అర్ధరాత్రి తిరుగుతూ ఉంటాడు. అంటే కామాన్ని జయించాడు పరమాత్మ, అందుకనే అర్ధరాత్రి పుట్టాడు నారాయణుడు. ఈ రాక్షసుని శిక్షించేవాడైనటువంటి స్వామి చక్కగా ఆ సమయంలో దేవకీదేవి ప్రసవించేటప్పటికీ అందరూ ఆనందాన్ని పొందారు. ఆ పుట్టినటువంటి పిల్లాడిని చూసుకొని దేవకీ అమ్మ కూడా మురిసిపోతోంది, మరి పిల్లవాడి రూపం ఎలా ఉంది, ఎలా కనిపించాడు, అమ్మ ఎలా స్తుతించింది, పోతనామాచులు మనకు ఎలా దర్శింపజేస్తున్నాడనే విషయాన్ని బాలకృష్ణ సంస్మరణలోకి మనం రేపు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. అంతవరకు వాసుదేవ వాసుదేవ జై సద్గురుదేవ. ఓం సహనావవతు, సహనౌ భునక్తు, సహ వీర్యం కరవావహై, తేజస్వినామధీతమస్తు, మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.